విశ్వకవి ప్యారరాజు గారు, కుమార్తె లక్ష్మి, తెలుగు దక్షిణ లక్ష్మి గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్యారరాజు గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా కార్డుల ద్వారా పరిచయం ఉంది. ఆయన బాగా ఉన్నత విద్యావంతులు. ఆయన ఆ రోజుల్లో ఇప్పుడు 10th క్లాస్ అంటారు, ఆ రోజుల్లో ఎస్ఎల్సీ అనేవారు. ఎస్ఎల్సీలోనే ఎఫ్ఏ, ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటారు, పూర్వం ఎఫ్ఏ అనేవారు. ఎఫ్ఏ బిఏ ఆయన ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకుని మద్రాసులో, తర్వాత ఆయన మున్సిపల్ సర్వీసులోకి వచ్చి వెస్ట్ గోదావరి డిస్టిక్ట్లో 2 జిల్లాల్లో మున్సిపల్ కమిషనర్ గారు చేశారు. 1 భీమవరం, 2 నరసాపురం. ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో చేశారు. వెస్ట్ గోదావరికి సంబంధించినంత వరకు భీమవరం ఒకటి, నరసాపురం ఒకటి చేశారు. అయితే అది చేసే టైంలో మనకి చిన్నతనం మరణ ఆయన్ని కలుసుకోలేదు. ఆ కలుసుకోవడం కూడా ఎప్పుడు కలుసుకోవాలి, ఎక్కడ కలుసుకోవాలి, ఏ సందర్భంగా కలుసుకోవాలి కూడా అది మన ఇష్టం కాదు, అది ఈశ్వర నిర్ణయం. ఆయన సత్వగుణ సంపన్నులు, ఉన్నత విద్యావంతులు. ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళే బాగా తక్కువ. చూడు, ఓం ఓం, ఇప్పుడు పనిచేస్తుందా? ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళే విద్యావంతులు బహు తక్కువ. ఆ రోజుల్లో 5వ తరగతి చదివితే ఉద్యోగాలు వచ్చి, ఉన్నత విద్య కావాలంటే చన్నపట్నం వెళ్ళవలసి వచ్చేది. అప్పుడు మద్రాసును చన్నపట్నం అని పిలిచేవారు. అది ఆంధ్రాలో ఇంజనీరింగ్ కాలేజీ, పూర్వం ఒక చన్నపట్నంలో ఉండి ఆ గిండీలో ఒకటి ఉండేది. ఆ గిండీకి బ్రాంచ్ కోయంబత్తూరులో ఉండేది. ఉత్తరప్రదేశ్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉండేది. మన ఢిల్లీ నుంచి అక్కడ హరిద్వార్ కార్లు వెళ్తుంటే ఆ టౌన్ కనిపిస్తుంది. మన ఇండియా మొత్తానికి 2 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేది. అప్పుడు ఎంసెట్లు ఏమీ లేవు, ఎఫ్ఏలో వచ్చే మార్కులను బట్టి ఇస్తూ ఉండేవారు. అయితే ఈ నిమిషకవి ప్యారరాజు గారు ఆ చివరి రోజుల్లో ఆయనకి ఆ భక్తి కూడా ఎప్పుడు కలగాలో మనం చెప్పలేము. ఆ టైం కూడా ఈశ్వరుడే నిర్ణయిస్తాడు. అయితే ఆయనకి భక్తి కలిగేటప్పటికి ఇంచుమించుగా బ్లైండ్నెస్, గుడ్డితనం వచ్చింది. రమణ మీద పరిపూర్ణం అటువంటి భక్తి కలిగిందంటే శరణాగతి కలిగింది. ఆయన పట్ల శరణాగతి చేశారు నిమిషకవి ప్యారరాజు గారు. వారి ధర్మపత్రి ఇంద్రి గారు నాకు బాగా తెలుసు. వారిని చూడటానికి వారి ఇంటికి వెళ్ళాను. నేను హైదరాబాద్లో ఎక్కడున్నా వారు చూసి వెళ్ళేవారు. ప్యారరాజు గారికి 5 సంతానం, 2 అబ్బాయిలు, 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. ఆ 2 అమ్మాయిలు లక్ష్మి చిన్న అమ్మాయి. మాకు అసలు మొట్టమొదటిలో ఆమె పెద్ద అమ్మాయే పరిచయం. హైదరాబాద్ వచ్చిన కొత్తలో మాకు పెద్ద అమ్మాయి ఎక్కువ పరిచయం. నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు లక్ష్మి గారు, అక్క గారు అబ్బాయి నన్ను చూడటానికి వస్తూ ఉండేవాడు. ఏమైనా అవసరాలు ఉంటే లండన్లో కూడా చూసివాడు. తర్వాత ఒక విషయానికి నేను బాధపడ్డాను. ఏంటి మీ అక్క కవరు, మీ అక్కగారు అబ్బాయి కవర్లు ఏమీ తెలియటలేదని ఒకసారి ఈ మధ్యన లక్ష్మిని అడిగాను. మాకు కారణాలు తెలియకండి మా కుటుంబానికి వాళ్ళు దూరం అయిపోయారని లక్ష్మి చెప్పింది. అందరూ మంచివాళ్ళే, అంటే సంపద కంటే సంతానం బుద్ధిమంతులు అయితే అది విశేషం, సంపద కంటే విశేషం. కొంతమందికి ఈ పొలాలు రూపాయలు అయి రాకపోయినా వాళ్ళ సంతానమే సంపద కొంతమందికి. అయితే నేను ఇంకా లక్ష్మిని ఎవరు అడగలేదు, మీ అక్క మీ అక్కగారు అబ్బాయి ఎందుకు మీ కుటుంబానికి దూరం అయ్యారు అని వివరాలు నాకు వెళ్ళలేదు, లోతు విషయాల్లోకి నేను వెళ్ళలేదు. అప్పటికే ఆ లక్ష్మి అక్కగారు మనకి ఇదివరకు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు, బహుశా ఎంగరాన్లో అక్కడ ఉంటున్నారు. ఎంగరాన్లో ఉంటే ఉండొచ్చు, కుటుంబం చూడ అనుమతిని తగ్గించుకున్నారు, నాకు కారణాలు తెలియవు. ఇప్పుడు ఆ తండ్రి గారు పట్టు తండ్రి గారికి అది ఆ పుస్తకం పేరేం పేరమ్మ లక్ష్మి జీవిత మకరందం, రమణ జీవిత మకరందం ఆ పుస్తకం పేరు. రమణ ఆయన చివరి రోజుల్లో చాలా చక్కగా రాశారు ఆయన చివరి రోజుల్లో. అంటే ఆయనకి కమిషనర్గా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అది బాగా తెలుసు, అందుచేత ఆ జీవితం యొక్క సంఘటనలు ఒక చాప్టరు, టీచింగ్ అంటే ఒక చాప్టరు. ఆయన బాల్యం అరుణాచలం వచ్చిన కొత్తలో ఆయన జీవితం ఎలా గడిచింది ఒక చాప్టరు, తర్వాత ఆయన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటని అదే ఒక చాప్టరు, అదే చాప్టరు. ఇలా అన్నీ విభజించేసి ఆయనకి ఆఫీసులో నోట్స్ రాసే అలవాటు ఉంటుంది కాబట్టి చాలా చక్కని గ్రంథం రాశారు. అది రాసి ఆయన ఎవరో నాకు తెలియదు, నా అడ్రస్ తెలుసుకున్నారు, ఆయన తెలుసుకుని జిన్నూరు కార్డు రాశారు. నాన్నగారు ఇలా రమణ భగవాన్ మీద నేను పుస్తకం రాశాను, అది మీరు ప్రింట్ చేయించాలి, నేను చదవలేదు అప్పటికి, అది చాలా చక్కని గ్రంథం, మీరు ప్రింట్ చేయించండి నాకు రచన రాశారు. నాకు మీ పుస్తకం ప్రింట్ చేయించడానికి నాకేం అభ్యంతరం లేదు, ప్రింట్ చేయిస్తాను, అయితే మార్కెట్ తక్కువగా ఉండదు, మరీ మార్కెట్ ఎక్కువ ఉండకపోవచ్చు మాకు, మీరు అరుణాచలం రమణాశ్రమం వాళ్ళకి ఉత్తరం రాయండి, వాళ్ళు ప్రింట్ చేస్తే వైడ్ మార్కెట్ ఉంటుంది, మీ పుస్తకం యొక్క మెసేజ్ 10 మందికి తెలుస్తుంది. ఇప్పుడు మనకు మార్కెట్ బాగానే వచ్చేసింది, అప్పట్లో మార్కెట్ తక్కువ కాబట్టి నేను అలా రాశాను. అండ్ నేను చెప్పినట్టే రమణాశ్రమం వాళ్ళకి ఆయన కార్డు రాస్తారు, కార్డు రాస్తే వాళ్ళు అంగీకరించారు పుస్తకం ప్రింట్ చేయటాను. వాళ్ళు అంగీకరించిన తర్వాత పుస్తకం ప్రెస్లో నుంచి బయటకు వచ్చాక సేల్స్కి రమణాశ్రమానికి ఇప్పుడు 7 ప్రింట్ 8 ప్రింట్ విపరీతంగా ఖర్చాను. సామాన్యంగా చదువుకున్నాను, చదువు ఉన్నత చదువు అక్కర్లేదు, అందరికీ అర్థమయ్యేటట్టు సామాన్యంగా చదువుకున్న వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టు రాశారు. అది ఇది మన తండ్రి గారి పట్ల తల్లి గారి పట్ల అందరికీ భక్తి ఉన్నా ఈ లక్ష్మికి ప్రత్యేకమైన శరణాగత ఉంది. మాతృదేవత పితృదేవత. కొంతమంది తల్లిదండ్రుల పద్ధతి ప్రవర్తన ఎలా ఉన్నా చాలా బాగా చూస్తారు, తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూస్తారు. మీరు ఎంతకంత ప్రేమగా చూస్తున్నారు, వాళ్ళకి మీ జీవితంలో మీకేమీ సహకరించలేదు కదా, వాళ్ళు మన అంటే మా డ్యూటీ అంటారు. వాళ్ళ దగ్గర నుంచి మాకు సహకారం అది వచ్చిందా లేదా అది అనవసరం, మా డ్యూటీ మేము చేస్తాం. మాకు శరీరం ఇచ్చారు వాళ్ళు, ఆస్తి పోయినా శరీరం ఇచ్చారు కాబట్టి మా డ్యూటీ మేము చెయ్యాలని అలా చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఆచార్యుల వారు కూడా ఆయన సర్వసంగ పరిత్యాగమైనప్పటికీ తల్లిగారి సన్యాసం తీసుకుని వెళ్ళేటప్పుడు తల్లిగారికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి ఎక్కడో శృంగేరి నుంచి గాల్లో ఎగిరి ఆ టైంకి ప్రాణం పోయే టైంకి ఇక్కడ కాలడి వచ్చారు. కాలడి వస్తే ఆవిడ జీవితం పొడుగుని విష్ణువుని ఆరాధిస్తున్నారు, ఆవిడకి విష్ణువుని ఆరాధిస్తారు, వాళ్ళ పూర్వీకుల దగ్గర వచ్చిన కృష్ణుడి విగ్రహం ఇప్పుడు కూడా ఉంది కాలడీలో. ఆ నామరూపాలకు ఆధారంగా ఉన్న సత్యం ఒకటైనా, ఆ నామరూపాలు వచ్చినప్పటికీ దానికి మూలం ఒకటే. ఆ రూపబుద్ధి నామబుద్ధి వచ్చినప్పటికీ మనం ఏ రూపాన్ని అయితే ఆరాధించామో, ఏ నామాన్ని స్మరిస్తామో అక్కడే మనసు నిలబడుతుంది, కానీ ఇంకో చోట నిలబడదు. అందులో ఆక్షేపణ కూడా లేదు. మనకు ఒక ఇష్టదైవం ఉండొచ్చు, మిగతా అందరి దేవతల్లో మన ఇష్టదైవాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఆయన చివరి రోజుల్లో ఆచార్యుల వారు శివుణ్ణి సాక్షాత్కరింపజేసి ఆ శివుడి రూపం మీద మనస్సు పెట్టి శరీరాన్ని విడిచిపెట్టమని చెప్పారు తల్లి చోటి కాలడీలో. నాకు ఆ రూపం మీద మనస్సు నిలబెట్టలేదురా అబ్బాయి అని చెప్పింది ఆవిడ. అప్పుడు మహావిష్ణువుని ఆరాధించి మహావిష్ణువుని ఆ తల్లి గారికి అవసాన దశలో ప్రత్యక్షం చేశాడు. ఆవిడ జీవితం పొడిగినా కృష్ణుని ఆరాధిస్తాను అంచేది. మహావిష్ణువు రూపం మీద మనసు పెట్టి ఆ నామాన్ని స్మరించుకుంటూ ఆ రూపం ద్వారా నామం ద్వారా బ్రాహ్మీ స్థితిని పొందింది. ఆ రకంగా ఆవిడ తరించింది ఆర్యాంబ. ఆచార్యులు వారి తల్లి పేరు ఆర్యాంబ, తండ్రి పేరు శివగురువు. అలాగే కొన్ని మహాత్ముల చరిత్రలు చూస్తుంటే తల్లికి ఇచ్చిన మాట జీవితం పొడిగినా కట్టుబడిన వాళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణుడు చైతన్యం ఉన్నాడు, ఆయన రోజులన్నీ పూరిలో వెళ్ళిపోయినాయి, పూరిలో గడిపాడు. అంటూ ఇంద్రియ నిగ్రహం మనిషి మన కలియుగంలో కనపడ్డం. శ్రీకృష్ణుడు చైతన్యం నాలుక మీద పంచదార వేస్తే, పట్టి మీద పంచదార వేస్తే ఎలా ఉంటుంది, ఒక లాలాజలం అండుకోకుండా పంచదార బయటికి తీసుకోవచ్చు. అంత సెన్స్ కంట్రోల్ ఉన్నాడు కలియుగంలో ఎవడో కనపడ్డం. ఇక్కడ పూర్వం ఉండొచ్చు, అంత ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఆయన. ఆయన ఆయనకి బృందావనం అంటే ఎక్కువ ఇష్టం. అంటే శ్రీకృష్ణుడు చైతన్యుడు శ్రీకృష్ణుడే అంశి వల్ల జన్మించాడని కృష్ణ భక్తుల నమ్మకం. ఇప్పుడు అదే కృష్ణ ఉద్యమానికి గౌడీ మఠానికి మూలం శ్రీకృష్ణ చైతన్యం. కలకత్తాకి 5 గంటల ప్రయాణం చేస్తే వాళ్ళ గ్రామం వస్తుంది, శ్రీకృష్ణ చైతన్య గ్రామం. ఆ గ్రామం ఇప్పుడు బాగా అభివృద్ధి చేశారు. తర్వాత అరే కృష్ణ వాళ్ళు ఇచ్చాక అది ఇంటర్నేషనల్ అయింది. ఎందుకు ఈ అరే శ్రీకృష్ణ చైతన్య విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఆ తల్లి ఏమందంటే, నువ్వు ఎక్కడో బృందావనం అంటే మనకు బాగా దూరం, పూరి జగన్నాథం కూడా కృష్ణక్షేత్రమే, అది కూడా విష్ణుక్షేత్రం. మన దేశంలో ఎన్ని మఠాలు ఉన్నాయో అన్ని మఠాలకి బ్రాంచ్ ఉన్నాయి పూరి జగన్నాథం, జగన్నాథస్వామి. అద్వైతానికి ద్వైతానికి విశిష్టవైద్యానికి మొత్తం ఎన్ని బ్రాంచీలు ఉన్నాయో అన్ని బ్రాంచ్లకి మఠాలు ఉన్నాయి పూరిలో. ఆయన శరీరం కూడా అక్కడే సముద్రంలో ఐక్యమైంది. చైతన్యుడు ఆయన కొవ్వూరు కూడా ఇచ్చాడు. కొవ్వూరులో కూడా ఆయన జ్ఞాపకార్థం ఒక మఠం కట్టారు. ఇప్పుడు కదా అది కొవ్వూరులో ఉంది. కొవ్వూరు వచ్చి 2 రోజులు ఉన్నారు రాజమండ్రి దగ్గర కొవ్వూరు. ఇప్పుడు ఆయన విషయం ప్రస్తావన ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళు మాతృభక్తి కోసం. ఆ తల్లి ఏముందంటే, నువ్వు బృందావనం బాగా దూరక అక్కడ ఉండకో, అంటే బెంగాల్కి ఒరిస్సా సరిహద్దు రాష్ట్రాలే, అంటే నువ్వు బృందావనం వద్దు, హరిద్వార్లో ఉండు, హరిద్వార్ కాదు అది, పూరి జగన్నాథంలో ఉండు. ఈ జగన్నాథస్వామి కూడా అక్కడ నువ్వు కాలక్షేపం చేయి. ఎప్పుడైనా నేను చూడటానికి రావచ్చు, నన్ను చూడటానికి నువ్వు రావచ్చు అని తల్లి చెబితే, తన ఇష్టాలన్నీ వదిలేకుని త్యాగం చేసి చివరి రోజు వరకు పూరిలో ఉండిపోయాడు శ్రీకృష్ణ చైతన్య. తల్లికి ఇచ్చిన చిన్న మాట కట్టుబట్టాను. అంటే మాతృభక్తి పితృభక్తి ఉన్నవాళ్ళు మహాత్ములో, మన మహాత్ములో ఎంతమంది ఉన్నారో చెప్పడం కోసం ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు ఈ రోజున కార్యక్రమం లక్ష్మీదేవి, లక్ష్మీ సంతృప్తిగా వాడు తల్లిదండ్రులని, అంటే మన నేను ప్యారరాజు గారు జీవించి ఉంటే ఇప్పుడు 100 సంవత్సరాలు నిండను. అంటే ఆ సందర్భంలో శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం, ఆ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మనల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అంచేత వారికి ఉన్న మాతృభక్తికి పితృభక్తికి, అలా గాంధీ గారికి కూడా మాతృభక్తి ఎప్పుడైతే ఇష్టం, మాతృప్రేమ అంటే ఇష్టం. ఆయన ఇంగ్లాండ్ భార్య ఇక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తల్లి అందా, అబ్బాయికి చదువు వచ్చినా ఇబ్బంది లేదు, చదువు రాకపోయినా ఇబ్బంది లేదు, నువ్వు సంపాదించిన ఇబ్బంది లేదు, సంపాదన లేకనే లేదు, మనకేదో సామాన్యంగా ఉంది, నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళి మాంసం తిని చేపలు తిని సారా తాగి నువ్వు అక్కడి నుంచి భార్య ఇట్లా సర్టిఫికేట్ తెచ్చుకున్నా నేను సంతోషించను, నువ్వు అక్కడ చెడ్డ అలవాట్లకు దిగన నాకు చెబితే నీకు పర్మిషన్ ఇస్తాను వెళ్ళని చెప్పింది. నువ్వు సంపాదించు సంపాదించబడి అక్కడ తీరే వచ్చినా నాకు సంతోషమే, కానీ అక్కడ ఇంగ్లాండ్ అందరూ సారా తాగుతారని చెప్పుకుంటారు, నాకు తెలియదు. నువ్వు డ్రంకర్డ్గా ఉండొద్దు, స్మోకర్గా ఉండొద్దు, నీకు ఫిష్ ఈటింగ్ వద్దు, మీట్ ఈటింగ్ వద్దు, ఫ్లెష్ ఈటింగ్ వద్దు, నువ్వు సంపాదించినా పర్లేదు సంపాదించినా పర్లేదు, నీ బతుకు తీరుకు ఉన్నదేదో ఉంది సరిపోతుంది. అంచేది నువ్వు ఏదో పెద్ద చదువు చదివేసి అక్కడ చెడ్డ అలవాట్లు నేర్చుకుని మళ్ళీ ఇండియా వస్తే నేనేం సంతోషించానని చెప్పింది. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఆయన కూడా శీలాన్ని బాగా కాపాడుకున్నాడు బాపూజీ. అలాగే ఆయన చిన్నప్పుడు గాంధీ గారు ఇంట్లో డబ్బులు తీసుకుని చిన్నప్పుడు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళకముందు ఏ బీజీలో కొనుక్కున్నాడు చెడ్డ స్నేహాల వల్ల. అంటే ఆయన బీజీ కాల్చాను కానీ చెడ్డ స్నేహాల వల్ల అలా చేసేవాడు. అంటే గాంధీ గారి తండ్రి ఏం చేశారంటే ఈ డబ్బులు పోతున్నాయని తల్లిని తిట్టివాడు. అంటే ఆయన ఉద్దేశం మహాత్మా గాంధీ గారు గొప్ప బుద్ధిమంతుడు, భగవద్గీతలో చెప్పిన చిత్తప్రజ్ఞ లక్షణాలు గుణాతీత లక్షణాలు ఎటువంటి ఉన్నాయో బాపూజీకి అన్నీ ఉన్నాయి. ఆడు దొంగతనం చేయడని ఆయన ఉద్దేశం. కానీ ఆ కూటిలో డబ్బులు తీసేసి బీజులు కాల్చుకోవడానికి అలవాటు పడ్డాడు చెడ్డ స్నేహాలు చేసి. ఈ చెడ్డ స్నేహాలు చేస్తే బ్రహ్మదేవుడికైనా రిమ్మ తెగులు అంటారు, బ్రహ్మదేవుడైనా మారిపోతాడంటారు. అందుచేత ఒకసారి ఆ తల్లిని తిట్టం చూశాడు, ఈ డబ్బులు ఏమైపోతున్నాను ఏమైనా ఖర్చు పెట్టేస్తున్నావు అని. వాడు బాపూజీ ఏమన్నారంటే మన మనసు అనుకున్నాడు దొంగతనం ఏం చేస్తా అంటే మమ్మల్ని తిడుతున్నాడు ఇది బాగోలేదు అని ఉత్తరం రాశాడు. అక్కడే ఇంటికాడు ఒక లెటర్ నోటితో చెప్పలేక నువ్వు మీరు అమ్మని తిట్టకండి, దొంగతనం నేనే చేస్తాను, ఈ డబ్బులు పెట్టుకెళ్ళి బీడీలు కార్చుకుంటున్నాను. అది చదివాడు గాంధీ గారి తండ్రి, చదివాడు. చదివి నువ్వు బీడీలు కాల్చొద్దని చెప్పలేదు, ఇంట్లో దొంగతనాలు చేయొద్దని చెప్పలేదు, ఎదురుగుండా కూర్చున్నాడు, తిట్టలేదు. వాళ్ళు చిన్నపిల్లడు కదా, 2 దెబ్బలు కొట్టచ్చు, కొట్టలేదు. అంటే నేను ఈడు ఏదో మహాత్ముడు అనుకుంటున్నాను, ఇలా బీళ్ళు కాల్చినాడా అనుకుంటే బొట బొట 4 నీళ్లు కాల్చ ఆ కళ్ళంతా నీళ్లు కాల్చాడు అంతే కాల్చాడు. కానీ నువ్వు దొంగతనం చేయొద్ది బీళ్ళు కాల్చొద్దని కూడా చెప్పలేదు. తర్వాత అన్నాడు ఆ బాపూజీ తండ్రి కళ్ళంట వచ్చిన నీళ్లు నాలో ఉన్న దోషాలు నాలో ఉన్న బలహీనతలు ఈ దొంగ బుద్ధి అంతా కడిగేసిందని చెప్పాడు బాపూజీ. ఆమె అంతకంటే కొడితే సంతోషించి కొట్టలేదు, తిట్టలేదు, నువ్వు దొంగతనాలు మానేయమని చెప్పలేదు, బీడీలు కాల్చొద్దని చెప్పలేదు. ఉడికే అంటే నా ఎక్స్పెక్టేషన్ నువ్వు చాలా నువ్వు పెద్దవాడు అవుతావు అనుకుంటున్నాను, ఇటువంటి కళ్ళలో పడిపోయావు నువ్వు, ఈ నెట్లో పడిపోయావు, వలలో పడిపోయావు అని ఉడికే కళ్ళమ్మడ నీళ్ళు కాల్చాడు కానీ ఏమీ చెప్పలేదు. ఉడికే మౌనంగా అలా ఉన్నాడు. ఆయన కళ్ళంట వచ్చి నీళ్లు నా జీవితం కోర్సు అంతా మారిపోయిందని చెప్పాడు. మనిషిని పోనీ కనీసం నువ్వు బీడీలు కాల్చొద్దని నోటితో చెప్పలేదు. అంటే ఆయన మౌనం యొక్క ప్రభావం, ఆయన సైలెన్స్ యొక్క ప్రభావం, ఆ మారు మనసు వచ్చింది. అంటే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, గాంధీ గారి తండ్రి కళ్ళంట నీళ్ళు వచ్చిన పద్ధతి ఈయనకి మారు మనసు తీసుకొచ్చింది. ఏం అనలేదు. పోనీ బీడీలు కాల్చని మాట, బీడీలు కాల్చడం మానే అని కూడా చెప్పలేదు. అలా మాట కూడా ఏమీ చెప్పలేదు. పోనీ దొంగతనాలు మానేయమని కూడా చెప్పలేదు. ఊరికే మౌనంగా ఉన్నాడు. నాలుగు కళ్ళ నీళ్లు కాల్చాడు. ఆ టీఆర్ షరావు వచ్చినాయి అని ఆ సంఘటన వల్ల గాంధీ గారి మనసులో చాలా మార్పు వచ్చింది. ఆ విషయంలో చాలా నేర్చుకున్నాడు. అసత్యం పలుకుబడి ఎలా బతికినా పర్వాలేదు. సత్యవ్రతంగా ఉన్నవాడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. కొంతమంది ఏ రోజు మాట ఆ రోజు చెప్తారు, మాటలు మార్చేస్తూ ఉంటారు. ఒక నిదానం ఉండదు, నిబ్బరం ఉండదు, మాటలో స్టాండర్డ్ ఉండదు. ఉదయం మాట చెబుతారు, మధ్యాహ్నం మాట చెబుతారు. ఏమంటే నేను అలా చెప్పారు, ఈవేళ ఎలా చెబుతారని, నేను అలా చూసింది, ఈవేళ ఎలా చూసింది అంటారు. అంచేది ఇప్పుడు గాంధీజీ ఏమన్నా అంటే, అసత్యం చెప్పేవాడు అజాగ్రత్తగా ఉన్నా పర్లేదు, సత్యం చెప్పేవాడు చాలా నిదానంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని కొన్ని కొన్ని సంఘటనల వల్ల నేను నేర్చుకున్నానని బాపూజీ చెప్పాడు తన బయోగ్రఫీలో రాసుకున్నాడు. ఇప్పుడు ఇంతకీ తల్లిదండ్రుల మాటలు, తల్లిదండ్రులు ఎంత గౌరవం ఉన్నవాళ్ళు, ప్రపంచం ఇంకా ఎలాగ ఎలా ఇంకా చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. ఇప్పుడు ఈ పేదరాజు గారి సంతానం, పేదరాజు గారి పట్ల కృతజ్ఞత చూపించడానికి, వారి తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్నటువంటి కృతజ్ఞత భావం చూపించడానికి ఇది చెప్పారు. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో మనం కూడా ఈ యజ్ఞంలో, ఈ జ్ఞాన యజ్ఞంలో, పేదరాజు గారి యజ్ఞంలో మనం కూడా భాగస్వాములు అవుతున్నాం ఇక్కడ కూడా. అలాగే అమెరికాలో వాషింగ్టన్ డీసీ అని ఉంది. మనకు పొలిటికల్ క్యాపిటల్ న్యూఢిల్లీ, ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే. అమెరికాకి పొలిటికల్ క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ, ఫైనాన్షియల్ క్యాపిటల్ న్యూయార్క్. ఆ జార్జ్ వాషింగ్టన్ అది ఒక మనిషి పేరు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాడి పేరు వాషింగ్టన్. వాడి గౌరవార్థం ఆ సిటీగా పేరు పెట్టారు, ఒక మనిషి పేరు. వాడి తల్లిగారు చిన్నప్పుడు ఒక మాట చెప్పేదాడు వాషింగ్టన్, అబ్బాయి మనకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు, చదువులో ఉంటారు, విద్యలో ధనంలో ఉంటారు, విద్యలో ఉంటారు, ఒకటి జీవితం నేర్చుకో, నీకంటే ఏ రంగంలో అభివృద్ధిలో ఉన్న వాళ్ళని చూసి సంతోషించు, కానీ అసూయ పడవద్దు. నేను చెప్పిన మాట నా శరీరం చనిపోయిన తర్వాత కూడా జ్ఞాపకం పెట్టుకుని వాషింగ్టన్కి చెప్పింది. మనకి అమెరికాలో 4-5 ప్రెసిడెంట్, ఇప్పుడు 47 ప్రెసిడెంట్, 46 ప్రెసిడెంట్, కానీ మనం జ్ఞాపకం ఉంచుకున్న ప్రెసిడెంట్లు 4 జార్జ్ వాషింగ్టన్, వుడ్రో విల్సన్, తర్వాత జాన్ ఎఫ్ కెనడీ, అబ్రహం లింకన్. ఇదే ఇంత వీళ్ళే ఎఫ్ కెనడీ మనకు వరకే తెలుసు. 62 వరకు ఆయన కూడా కాల్చి చంపేశారు అమెరికా గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ పాప. 62లోనే చైనా మనమే దురాక్రమణ చేసినాం. దురాక్రమణ చేసినప్పుడు వీడు అంతకుముందు అస్తమానం అమెరికాను తిట్టడం అలవాటు నెహ్రూ గారికి. ఏంటో ఆయన కాదు, మనిషి మంచివాడే, కానీ డిప్లొమాట్ కాకుండా ఉరికి అమెరికాను తిట్టేవాడు. కమ్యూనిస్ట్ కంట్రీస్ని ఎక్కువ పొంచు, ఎక్కువ పొగిడివాడు. గొప్ప కంట్రీస్ కమ్యూనిస్ట్ కంట్రీస్ అని. ఆ శిష్యుడు ఎక్కడో దొరికాడు, వికే కృష్ణమేనని. ఆడు ఇంచుమించుగా కొన్ని కమ్యూనిస్టులకు అనుకూలం అనుకూలం. దానికి తగినట్టేమో చైనాను పూర్తిగా నమ్మారు మన వాళ్ళు. ఆ చైనా 62లో మన దురాక్రమణ చేసింది. ఇది కెనడీని అభ్యర్థించాడు. ఇప్పుడు మా దేశాన్ని మేము రక్షించుకోవడం కష్టం, నీ సహాయం మాకు కావాలని. నేను పాత గొడవలన్నీ మర్చిపోతాను. నువ్వు ఊరికే ఉపయోగం లేని మాటలు అమెరికా గురించి. సరే అమెరికా అంటే సో లార్జ్, సో బిగ్, సో రిచ్ అండ్ సో జనరస్ ఆల్సో, గ్రేట్ కంట్రీ. అంటే సమానత్వం ఎక్కువ కంట్రీలో ఉంది. అందరూ అభివృద్ధిలోకి రావడానికి ఎక్కువ అవకాశం ఇస్తారు. మనకు 1 కోటి రూపాయలు ఉంది, పక్కింటోడు 200 కోట్లు ఉన్నాయి, అక్కడ ఎవరో పట్టించుకోరు. ఎందుకని నాకు ఇప్పుడు నాకు దుఃఖం వస్తా ఉంది. అప్పుడు తిరిగి సహాయం అడిగాడు, మమ్మల్ని రక్షించేవాడు ఎవరు కనిపెట్టాలి, రక్షే వాళ్ళు ఏమన్నారంటే వాడు సోదరుడు మీరు మిత్రులు మాకిద్దరు సమానం ఆడన్నాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మనకున్న అసలు ఆడు ఎక్కువ అమెరికా మనకు ఇంటర్వ్యూలు అవ్వాలి టైం. అప్పుడు కెనడీ అన్నాడు, నా విమానాలని మొత్తం మీ ఇద్దరు నౌకలని సైన్యాన్ని అంతా నీ దేశాన్ని రక్షించడానికి ఉపయోగిస్తానని అలా ఆర్డర్స్ ఇచ్చేసాడు. పాత గొడవలన్నీ మర్చిపోయాడు. అంత గ్రేట్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ 62 చంపేశారు పాపం అక్కడ అమెరికా అతన్ని. ఇప్పుడు ఎన్ని నీకు కాలక్షేపానికి చెప్పటం లేదు. ఈ వాషింగ్టన్ తల్లి చెప్పు ఇది, నీకంటే చైతన్య స్థాయిలో అనేక మంది అనేక రకాల్లో పెద్దవాళ్ళు ఉంటారు, కానీ ఎవరిని చూసి ఆశ్చర్యపడవద్దాను. తర్వాత ఈ మీట వాషింగ్టన్ ఎప్పుడో చివరి రోజుల్లో చెబితే వాళ్ళ అమ్మ చెప్పిన దానికి అంటే అందంగా చెప్పాడు, నేను నా జీవితంలో ఎవరిని చూసి అసూయపడలేదు. ఎందుకు అసూయపడలేదు అంటే ఇతను అసూయపడి నన్ను నేను తగ్గించుకొని నన్ను నేను పాడు చేసుకొని అన్నాడు వాషింగ్టన్. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. వాళ్ళ అమ్మఒడికే ఏం చెప్పిందంటే నువ్వు అసూయపడవద్దని చెప్పింది, కానీ దాన్ని చాలా అందమైన భాషలో జార్జి వాషింగ్టన్ చెప్పాడు, ఇతరులను చూసి అసూయపడి నన్ను నేను చిన్నవాడిని చేసుకోను, నన్ను నేను నా చైతన్య స్థాయిని పడగొట్టుకోను, నాకున్న గౌరవాన్ని పోగొట్టుకోను, నాకున్న స్టేటస్ని పోగొట్టుకోను, ఇతరులను చూసి అసూయపడి నన్ను నేను పాడు చేసుకోను, నన్ను నేను పాడు చేసుకోకుండా ఉండటం కోసమని ఇతరులను చూసి అసూయపడి. ఈ జార్జ్ వాషింగ్టన్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్లో చెప్పాడు. ఇవన్నీ పేరరాజు గారి సంతానం పేరరాజు గారి పట్ల కృతజ్ఞతలు చూపిస్తున్నారు. అలాగే తల్లిదండ్రుల పట్ల మన డిస్టింగ్విష్డ్ సిటిజన్స్ మహాత్ములు మహర్షులు యోగులు వీళ్ళందరూ కూడా తల్లి చెప్పిన మాటకి అలా పోషించడానికి కూడా ఇదో మన ఎదురుగుండా శాంతి ఉంది. మన ఎదురుగుండా శాంతి ఉంది. ఎక్కడో దాకేందుకు వాషింగ్టన్ దాకా వెళ్ళిపోవటం ఎందుకు శాంతి ఉంది? శాంతికి ఏమి రోడ్డు బాగా చదువుకుంది, ఫిజికల్గా అందం ఉంది, బాగా ఎడ్యుకేటెడ్, శాంతికి ఏమి లోటు లేదు. ఆ తల్లిదండ్రులు చూడటం కోసం ఆ తండ్రి గారికి బ్లైండ్నెస్ వచ్చింది, ఆ తల్లిగారు ఏమో బెడ్ రీడన్, ఆ తల్లిదండ్రులు చూడటం కోసం పెళ్లి మానేసింది శాంతి. ఆవిడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పిహెచ్డి అన్నీ ఉన్నాయి, శాంతికి మైనస్ పాయింట్స్ ఏమి లేవు. తర్వాత టాక్సిస్ రమణ మహర్షి మీరు చదువుతుంటే శాంతి శాంత ఫాదర్ పేరు కూడా మీకు వస్తున్నది. తర్వాత టీటీడీ వాళ్ళు భగవద్గీతను ఎక్కువ శాంత ఫాదర్ రాసినే పబ్లిష్ చేశారు. అది అందుబాటులో భక్తులందరికీ అందుబాటులో ఉన్న భాషలో రాశారు. చాలా శాంత ఇంగ్లీష్లో కూడా అనువాదం చేయించింది. లాంగ్వేజ్లో పిహెచ్డి శాంత. ఎక్కడో వాషింగ్టన్ గురించి చెబుతున్నాను, జాన్ ఎఫ్ కెనడీ గురించి చెబుతున్నాను, ఎదురుకుండా నా శాంత గురించి నేను మర్చిపోయాను. శాంత తల్లిదండ్రుల కోసం వివాహం మానేసింది భీష్ముడిలాగా. భీష్ముడు తండ్రికి ఇచ్చిన మాట కోసం శాంతి కూడా తల్లిదండ్రులు నా సుఖంగా చూడాలని. శాంతికి ఒక అక్క ఉంది, ఆవిడ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది అత్తవారింటికి, మనమైన పేరెంట్స్ని చూడాలని. తన మ్యారేజ్ కూడా వదిలేసి తన జీవితాన్ని తన ధనాన్ని అంతా కూడా తల్లిదండ్రులకు వెచ్చించింది. ఎక్కడో ఎదురుకుండా ఉన్న శాంతిని వదిలేసి ఎవరిలో గురించి చెప్పడం ఏంటి అంటే తల్లిదండ్రుల కోసం అంత సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పడం కోసం మీకు చెబుతున్నాను. జ్ఞానం యొక్క ప్రభావం భక్తిని హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుందని భగవాన్ చెలవిచ్చారు. అంటే మాట కంటే మౌనానికి ఎక్కువ ప్రభావం ఉంది. భగవాన్ అనేవారు హృదయం హృదయంతో మాట్లాడుకునేటప్పుడు మాటలతోటి పనే ఉందని. మనకి సామెతలు కూడా కడుపులో లేనప్పుడు కౌగులించుకుంటే వస్తుందని. మన హృదయంలో ప్రేమ ఆప్యాయత లేనప్పుడు, హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు ఆప్యాయత ఉన్నప్పుడు మాటలతోటి పని లేదు. అందుకే మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, మౌనం ఏమో బంగారం, మాటల వెండను. అంటే మౌనానికి ఉన్న విలువ మాటలకు లేదు. గాంధీ గారి తండ్రి మౌనం వల్లే గాంధీ గారిలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. అయితే ఆ మౌనం ఎటువంటిదంటే మనస్సు అణిగిన మౌనం. మౌనం ఉడికే నోరు మూసి కూర్చుంటే మౌనం కాదు, ఉడికే మనం మాట్లాడకపోతే ఈ ఇంద్రియం నోరు మూసి కూర్చుంటాం అనుకోని మాట్లాడనుకోండి అది మౌనం కాదు. ఈ ఇండివిజువల్ అయి ఈ బాడీ బాగుండాయి, ఈ ఇండివిజువల్ అయి ఈ ఐ కాన్షియస్నెస్ యూనివర్సల్ కాన్షియస్నెస్లో మెరిచేవాళ్ళం, అప్పుడు వస్తుంది సైలెన్స్. ఆ మౌనం యొక్క ప్రభావం పరిసరాల మీద కాదు మొత్తం ప్రభుత్వం మానవ జాతి మీద కూడా, మానవ జాతి మీద అంతా కూడా దాని ప్రభావం చూపిస్తున్నాం. రమణ మహర్షి గారు అన్నవారు, మీరు ఏదో గ్రంథాలు చదివి పాండిత్యం సంపాదించడం కంటే మీరు ఒక్కరు రియలైజేషన్ పొందితే మీ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం సృష్టి అంతా వ్యాపిస్తుంది, నదులు దాటుతుంది, కాలువలు దాటుతుంది, సముద్రాలు దాటుతుంది, మౌంటైన్స్ దాటుతుంది, మొత్తం మీ మౌన యొక్క ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఖగోళం అంతా వ్యాపిస్తుంది. అటు మైండ్ ఆ ట్రూత్లో కనుక మెర్జ్ అయితే దాని ఇన్ఫ్లుయెన్స్ అటు ఉండదు. పాండిత్యం అంటే ఆచార్యులు వారు చెప్పారు, పాండిత్యం అంటే పదాల ఆడంబరం కాదు, లేదా ఒక డిక్షనరీ అప్పచెప్పడం కాదు. పాండిత్యం అంటే ఏంటంటే ఆచార్యుల వారు చెప్పింది, ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది మనకు ఉపయోగపడదు అనే విచక్షణ ఏ మనిషికైతే ఉందో వాడు మాత్రమే పండితుడు. పండితుడు అంటే నువ్వు డిక్షనరీ అప్పచెప్పేస్తే పండితుడు కాదు, లేకపోతే శబ్దాడంబరం, శబ్దాడంబరం శబ్దజాలం వల్ల నీకు పాది కాదు పాండిత్యం. పాండిత్యం అంటే ఏంటి, ఆ సమభావం రావాలి, అది సమాన దృష్టి రావాలి, అది తర్వాత నీకు తెలుస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నాం, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది మనకు కూడా వస్తుంది ఏది మనకు కూడా రాదు. మనకు శరీరం అన్నమాట నిజమే, కానీ శరీరం మనకు కాదు. మనకు శరీరం అన్నమాట నిజమే, కానీ ఎవరో మనలో శరీరం కాదు. ఈ శరీరం మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. అంటే శరీరం మంద కాదు, శరీరం కానీ మనకు ఒకటి ఉంది. మనకి ఇల్లు ఎలా ఉందో, లేదా బ్యాంకులో డబ్బు ఎలా ఉందో, అలాగే మనకు శరీరం ఉంది, కానీ శరీరం మనం కాదు. ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉండాలి మీకు. అంచేది అది ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, మీ హృదయంలో ఒక సత్యం ఉంది, అందులో కనుక మీ మైండ్ మెర్జ్ అయితే అక్కడి నుంచి మౌనం వస్తుంది. ఆ మౌనం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కేవలం ఈ గదిలో కూర్చున్న వాళ్ళకే కాదు, యూనివర్స్ అంతా వ్యాపిస్తుంది. అది వరల్డ్ లేదన్నా సరైన పద్ధతిలో వరల్డ్ నడవకపోతే, రాంగ్ డైరెక్షన్లో వరల్డ్ నడుతుంటే రైట్ డైరెక్షన్లోకి వెళ్తే శక్తి కూడా ఒక జ్ఞాని యొక్క మౌనం ఇస్తుందని భగవాన్ చెప్పారు. రాంగ్ డైరెక్షన్ వెళ్తాం అనుకోండి మానవ జాతి, దాన్ని మాట్లాడకుండా రైట్ డైరెక్షన్లో తిప్పేటువంటి శక్తి దీనికి మౌనం అనుకుంది. అంత శక్తి ఉంది మౌనానికి. అయితే ఆ మౌనం మనకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడడం అటు, అది కాదు మౌనం అంటే. మౌనం అంటే లోపల ఆ ట్రూత్ ఇది మెర్జ్ అయిపోవాలి, శేషం లేకుండా నిశ్శేషంగా నీ మైండ్, ఇంద్రియాలు, నీ మనస్సు అక్కడ మెర్జ్ అవ్వాలి, పూర్తి 100% మెర్జ్ అవ్వాలి అక్కడ. అయితే అక్కడ శేషం ఉండకూడదు, నిశ్శేషంగా మెర్జ్ అవ్వాలి, అప్పుడు మౌనం పడుతుంది. ఆ మౌనము అప్పుడు ఏమవుతుంది, ఆ మౌనము వారు ఎవరైతే ఆ మౌనం ఉందో, ఎవరైతే రిఫైన్స్ గొలుసో, ఎవరైతే మహర్షులు, ఎవరైతే యోగులు, ఎవరైతే మహాత్ములు అటువంటి మౌనం ఎవరైతే సాధించారో వాళ్ళు వాళ్ళతోటి కంపెనీ వల్ల, వాడితో సాంగత్యం వల్ల, వాడితో నీకు సన్నిహిత మానసికమైన సన్నిహిత సంబంధాల వల్ల, శరీరం ఎక్కడంటే మనసు మెంటల్ కాంటాక్ట్ ముఖ్యం, ఆ మానసిక సంబంధం వల్ల నీ హృదయంలో నిజం తెలుసుకోవడానికి సహకరిస్తుంది. నీ అంటే మనకు ఆ మహాత్మంతో సాంగత్యం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఉంటారు చూడండి. అలాగే నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీకు తెలుసున్నా ఉంది, తెలియపోయినా ఉంది. తెలిస్తే మోక్షం, తెలియకపోతే బంధం. తెలిస్తే జ్ఞానం, తెలియపోతే అజ్ఞానం. అయితే మనకు ఆ బొన్న మాట లేదే కానీ తెలియటం లేదు. నువ్వు నీ హృదయంలో ఉన్న ఆ సత్యాన్ని, సత్య పదార్థాన్ని తెలుసుకుంటే, ఆ సత్య పదార్థాన్ని తెలుసుకోవడానికి ఈ మహర్షులు సాంగత్యం, మహాత్ములు సాంగత్యం, ఆ హోలీ కంపెనీకి మ్యాక్సిమం ఉపయోగపడుతుంది. ఇది భగవాన్ వాచ. ఇది ప్రపంచంలో సుఖం అనేది ఎక్కడ లేదు. ఋషులు మాట్లాడుతుంటండి, ఈ ప్రపంచానికి రెండు గుణాలు వాడాడు భగవంతుడు కృష్ణ, అనిత్యం, అసుఖం. ఈ ప్రపంచము ఏళ్ళ కనిపిస్తే ఏళ్ళ ఉన్నట్టు రేపు ఉండదు, ఇది అనిత్యం. ఈ ప్రపంచం ఇలా కంటిన్యూ మనం ఎంతకాలం ఉంటాం ఇక్కడ? అనిత్యం, అసుఖం. ఈ ప్రపంచంలో ఏ పదార్థం కూడా నిత్యంగా ఉండదు. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. ఆ కాల ప్రవాహంలో ప్రతిదీ సామ్రాజ్యాలు కొట్టుకుపోతాం. మరి బోడి ఎకరాలు, ఎకరాలు 2 ఎకరాలు అని చెప్పి ఉంటాయి, సామ్రాజ్యాలు కొట్టిపోతాయి. ఏంటి ఆ విధి ముందు? విధి తరువుకి వస్తుంటే మన తెలివితేటలు కూడా ఏం పని చేయవు. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ రామాయణంలో వాల్మీకి చెప్పాడు. అది కాల ప్రవాహంలో అన్నీ కొట్టిపోతాయి. మన శరీరం పోయేటప్పుడు మిగతా పోవటానికి లెక్కే ఉండే. ఇంకోటి అనిత్యం అన్నాడు, అశోకం. ఇది ఫండమెంటల్గా మనకి ఇది బేసిక్స్ అంటారు. బేసిక్స్ మనకి డిఎంలోనే ఎండిలో ఉండవు, ఎంబీబీఎస్లోనే బేసిక్స్ ఉంటాయి. బేసిక్స్ కావాలంటే డిఎం చదివినప్పుడు కూడా మళ్ళీ ఎంబీబీఎస్ చదవలసిందే. ఇది బేసిక్స్. మనం ఏదో పెద్ద పెద్ద ఉపనిషత్తులు చదివేసే ముందు ఇది అర్థం అవ్వాలి. ప్రపంచంలో ఏ వస్తువులని ఎక్కడ సుఖం అనేది లేదు, అది ముందు నీ మెదడుకు అవగాహన కావాలి. ముందు నీ కాదు అనుభవానికి రాకపోయినా నీ మెదడు దాన్ని గ్రహించాలి, దాన్ని పట్టుకోవాలి. ఆ అండర్స్టాండింగ్ నీకు రావాలి. అండర్స్టాండింగ్ ఇట్సెల్ఫ్ ఈజ్ యోగ. అది నీకు ప్రపంచంలో ఏ వస్తువులోని నీకు సుఖం లేదు అని తెలియాలి. అప్పుడు తెలిస్తే దానికి వాండరింగ్, మైండ్కి వాండరింగ్ తగ్గుతుంది. సుఖం అనేది పదార్థం ఒక్క దాంట్లోనే ఉంది. దానికే మనం బ్రహ్మ పదార్థం అని ఒక పేరు పెట్టాం. అది అంతటా ఉంది, మన హృదయంలో ఉంది. ఇక్కడ స్పిరిచువల్ హార్ట్లో కూడా, ఫిజికల్ హార్ట్ కాదు, ఈ స్పిరిచువల్ హార్ట్లో ఉంది. అది లోపల ఉంది, బయట ఉంది. ఆ బ్రహ్మకి లోపల బయట లేదు. ఉడికే మనం లోపల బయట, మనకు దేహ బుద్ధి ఉంది కాబట్టి లోపల బయట అనుకుంటున్నాం. అందుకని దానికి లోపల బయట లేదు, అది అంతటా ఉంది. అక్కడ తప్పించి ఆ బ్రహ్మ పదార్థం యొక్క ఇది మీరు గ్రహించవలసింది. నిప్పు, నిప్పు తత్వం ఏంటి? నిప్పు నేచర్ ఏంటి? నిప్పు ముట్టుకుంటే కాలుతుంది. అదేంటి దాని నేచర్? ఆ నిప్పు యొక్క నేచరు. అలాగే బ్రహ్మ పదార్థం యొక్క నేచర్ ఏంటంటే హ్యాపీనెస్ తప్పించి ఇంకక్కడ ఏమి లేదు. ఇందాక ఉపదేశాలను చదువుతుంటే మాట ఆభవ పూర్ణ కిం స్వరూప నిత్యాత్మ దర్శనే అవ్యయ ఆభవ పూర్ణ చిత్తుసుఖం. అంటే ఆత్మనే బ్రహ్మమన్నా పర్యాయ పదాలు. ఒక నిజం ఉంది, నా హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజాన్ని నువ్వు తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా నిజం ఉందని గుర్తించడానికి కూడా మహాత్ముల కంపెనీ ఉండాలి. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ నిజం అనేది మనకి ఉందో అసలు తెలియకపోవచ్చు. మనం తెలియకపోయినా అసలు అక్కడ ఉందని తెలియటానికి కూడా మహాత్ముల కంపెనీ ఉండాలి, మహర్షుల కంపెనీ ఉండాలి. అది ఉందని మనకు తెలుస్తుంటే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది ఉందనే దాని ఎగ్జిస్టెన్స్ మనకు తెలియనప్పుడు దాని గురించి మనం ప్రయత్నం చేయము. ఆ భవ కిం స్వరూపం నిత్యాత్మ దర్శనే, నువ్వు దాన్ని నీ లోపల నిజం కోసం అన్వేషిస్తుంటే, వెతుకులాడుతుంటే అది నీ హృదయంలో. అంటే నువ్వు లోపలికి ప్రాణాన్ని బిగించి, మనస్సును నిరోధించి, ప్రాణాన్ని నిరోధించి, ఇంద్రియాలు నిగ్రహించి నువ్వు లోపలికి వెళుతుంటే, ఎన్ని వేలు మైళ్ళైనా మనస్సు దూసుకుని వెళ్ళగలదు, కానీ ఒక అంగుళం మనస్సు లోపలికి వెళ్ళమంటే వెళ్ళదు. ఎన్నో జన్మల నుంచి అది బయట చూపు దానికి అలవాటు పడిపోయింది. ఇంద్రియాలు కూడా మనస్సును బయటికి లాగేస్తాయి. అర్జున, బయట సుఖాలు నీ మనస్సు మరిగినప్పుడు, ఇంద్రియాల ద్వారా మనస్సు బయటకు వచ్చి బయట సుఖాలన్నీ మరుగుతుంది. నువ్వు కాసేపు జపం చేసినా, కాసేపు ధ్యానం చేసినా చెయ్యొచ్చు. బయట ఇంద్రియాల ద్వారా విషయాల్లోనే సుఖం ఉందని మనస్సు అనుకుంటా అంటే అది పరిగెట్టడం మానసులరా బుల్లబ్బా. దండు గారి బుల్లోడు అదే, అది నువ్వు జపం చేస్తావని ఒక పడి ఉంటుంది, నువ్వు జపం చేస్తే పడి ఉంటుంది, ఇప్పుడు ధ్యానం చేస్తే అలా ఉంటుంది. తర్వాత అది టీ ఎక్కడుంది సుఖం, దానికి సుఖం కావాలి. ఆ సుఖం ఎక్కడుందో దానికి తెలియదు, బయట అలవాటు పడింది. అలవాటు పడి అంటే అక్కడ ఏ సుఖం లేదని ముందు మైండ్ ఎడ్యుకేట్ చేయాలి. నీ మైండ్ నువ్వే ఎడ్యుకేట్ చేసుకోవాలి. నేను నువ్వు ఉద్ధరించుకోకపోతే ఎవడు ఉద్ధరిస్తాడురా బాబు? నేను అర్జున, అరే కుంతిగారు అబ్బాయి, నిన్ను ఉద్ధరించకపోతే నిన్ను ఎవడు ఉద్ధరిస్తాడు? ఎవడు వస్తాడా? మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మీకు అన్నం పెడతారు, వాళ్ళకి ఏదైనా డబ్బు ఉంటే కారు కొట్టుకొని పెడతారు మీకు. మీకు మరి కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారు? ఏ కెమిస్ట్రీ ఫిజిక్స్ నేర్పుతారు. దాన్ని బట్టి మీరు ఎక్కడ ఉద్యోగం సంపాదించుకొని పొట్ట పోషించుకోవచ్చు. మీకు అన్నం పెట్టి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి చదువు చెప్పించే వాళ్ళు గవర్నమెంటే చెప్పిస్తాను. ఇప్పుడు కొంతమందికి ఎస్సీలకి బీసీలకి నేను అలా చదువు చెప్పిస్తే పొట్టేళ్ళు చట్ట, మీరు చదువు నేర్చుకుంటే పొట్టేళ్ళు పోతుంది. కానీ ఈ ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం అనుభవం లేకుండా నీకు జ్ఞానాన్ని ఎవరు దానం చేయగలరు నీకు అర్జున? అంటే నువ్వు జ్ఞానులు ఆశ్రయించు. నీకు అన్నం కావాల్సి ఉంటే నీ చుట్టాలో నీ ఇంటికాడ వాళ్ళు పెడతారు. కాలేజీలో చదువుకోవాలంటే ఇంట్లో వాళ్ళు ఏదో పీజీ కడతారు, వెళ్ళి చదువుకోవచ్చు, నీ పట్టు వెళ్ళిపోతుంది. అయ్యా భగవంతుడు ఏం చెప్పా అంటే విద్యలో ఆత్మవిద్య నేను ఒక ఆత్మవిద్య మాత్రమే, ఆత్మ ఒక ఆత్మజ్ఞానం మాత్రమే ఆత్మ నీ గెలుకులోకి తీసుకొస్తుంది. సుఖం అనేది అక్కడ అక్కడ సుఖం అనేది అంటే దాని నేచరే, ఆ బ్రహ్మము యొక్క నేచరే సుఖం. కిం స్వరూపం ఇచ్చే ఆత్మ దర్శనే అవ్యయ. ఇప్పుడు మీరు బూరెలు అంటే ఇష్టం అనుకోండి, మీరు బూరెలు తింటున్నారనుకోండి, మొదట బూరెలు బాగా ఉంటుంది, నాలుగో బూరి వచ్చేవాడికి వద్దులే బాబు ఈ బూరెలు తినవద్దని చేస్తే విరక్తి వచ్చేస్తుంది. మొదట బూరి తిన్నంతగా నాలుగో బూరి తినలేరు, వదిలేస్తారు వదిలేస్తారు అంటే విరక్తి వచ్చేస్తుంది. షేక్స్పియర్ చెప్తాడు, మొదట కిసుకున్నంత రుచి లాస్ట్ కిసుకుండదని. మీరు ఎవరినైనా ముద్దు పెట్టుకుంటున్నారనుకోండి, మొదట కిసి బాగానే ఉంటుంది, రెండు మూడు కిసులు అయిపోయింది ఇసుకొచ్చేస్తుంది. ఈ అస్తమానం ఏం పెట్టుకుంటావురా కిసులు? ఇంకా రోజు కిసులు కూడా ఏంటి, మొదట కిస్తున్నంత స్వీట్నెస్ తర్వాత ఉండదు. ఆ కిసికేమో మొదట కిసికి ఎక్కువ స్వీట్ ఉంటే గట్టిగా ఉంటుంది. సిగరెట్ కాల్చుకున్నాడు చివరి దమ్మ గట్టిగా పీల్చుకుని పడేస్తాడు. మొదట కిస్సు ఇది కొట్టు సిగరెట్ లాస్ట్ దమ్ము. ఇంగ్లీష్ లిటరేచర్లో వాళ్ళు చదివి ఉంటారు, పైకి మాట్లాడతారు. ఫస్ట్ కిస్సు మొదట ముద్దు ఎటువంటిది అంటే మీరు సిగరెట్లు కాల్చుకోవాలని చూడండి, ఇలా కాల్చుకుంటారు. మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే పొగ మనమే ఇచ్చిపెట్టేస్తారు. వాళ్ళు కొంచెం ఆ రోజున ఏదైనా ఎక్కువ లాభం వచ్చింది అనుకోండి, ఆ పొగ మనమేది ఊజేస్తారు. ఊజేసి షేక్స్పియర్ ఏం చెప్పారంటే ఆ సిగరెట్ కింద పడేస్తారు కదా, ఆ లాస్ట్ దమ్ము మొత్తం అంతా లాగేసుకుని పడేస్తారంట. మొదట క్రిస్సు ఇది కొట్టి సిగరెట్ లాస్ట్ దమ్ము అది. అంచేత ఇది అలా కాదు, ఇది ఇది ఇప్పుడు ఈ యాపినెస్ ఇక్కడ భగవాన్ చెప్పి యాపినెస్ మొదల క్రిస్సు మొదల బూరి తిన్నట్టు టేస్ట్ నాలుగో బూరిలో ఉండదు. మీరు మామిడి పళ్ళు తింటున్నారనుకోండి, మొదటి పండు బాగానే తింటారు, రెండో మూడో పండు వచ్చేవాడికి విరక్తి పడేస్తారు. ఇంకా మీకు బాగా నిద్ర వచ్చేస్తుంది అనుకోండి, ప్రాక్టికల్గా చెప్పాడు భగవాన్. సర్వసాముగా కొటేషన్స్ కూడా ఆయనకు అలవాట్లేదు. మీకు బాగా నిద్ర వచ్చేస్తుంది అనుకోండి, ఎంత ఇష్టమైనాడు మీ దగ్గరికి వచ్చినా రేపు మాట్లాడదాం వెళ్ళిపోండి అంటాడు. ఏం చేస్తుంటే మీకు మీరు బాహ్యంగా అనుభవించే సుఖాలు ఏమి కూడా నిద్రతోడు సమానమైన సుఖాన్ని ఏ సుఖం ఇవ్వలేదు. అందుకే మనకు ఒక రాత్రి నిద్ర పట్టకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు నిద్ర పట్టాలి కానీ ఏదైనా మాత్రలు ఇవ్వడం అని చెప్తాను. అంటే ఆ సుఖం అనేది డీప్ స్లీప్లో ఉన్నంత సుఖం నీకు బాయ్ టైం, అంటే డీప్ స్లీప్లో మైండ్ సోర్స్లో గడుతున్నాను, అక్కడ ఉన్న సుఖం బాహ్య ఆబ్జెక్ట్స్ బాహ్య పదార్థాల్లో ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. నీకు ఎవడన్నా తీసుకొచ్చి నువ్వు ఇలాగ ఇంత బంగారం వచ్చేసి ఎక్కడ పడినా రేపు రేపు ఇద్దరు కానీ అన్నాడు వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతాడు. ఇంచేత ఆ సంపద కూడా నీకు నిద్ర ఇచ్చే సుఖం నీ సంపదను కూడా ఇవ్వలేదు. ఆ నిద్రలో ఏమవుతుంది, ఆ మైండ్ వెళ్ళి తన సోర్స్లో ఐక్యం అవుతాను తెలియకపోవటంలో. మనకు తెలుసున్నా తెలియకపోయినా మైండ్ తన సోర్స్లోకి పెడతాను. ఇది ఇక్కడ మనకు అవ్యయ అంటే బ్రాహ్మణితాలకు సుఖం అంటే నోయర్ ఆఫ్ ట్రూత్కి వచ్చే సుఖం ఏంటంటే అవ్యయ అది తరగదు. ఏంటి ఆ సుఖం ఎలా ఉంటుందంటే ఏ క్షణానికి ఆ క్షణం ఇప్పుడు ఫ్రెష్గా అనిపిస్తున్నాం అనిపిస్తుంది. అది అది బాధ్యత నాకు గుర్తించుకోండి. అది తరగదనక, అది అవ్యయం వ్యయం కాదు. ఇప్పుడు మీకు ఆ హ్యాపీనెస్ అనుభవంలోకి వచ్చిందనుకోండి, ఇప్పుడు అలాగా మీకు ఆ రియలైజేషన్ పొందిన వాడికి ఏ క్షణం ఆ క్షణమే ఫ్రెష్గా ఇది అనిపిస్తుందా అనిపిస్తుంది. అవ్యయ ఆభవ అది పుట్టలేదు. మన దేహం పుట్టింది, దేహం పుట్టిన తాలే దేహం పుట్టింది కాబట్టి దేహం తాలూకు సుఖాలు తెలుస్తున్నాయి మనకు. అంతే కదా, ప్రపంచం అంటే ఏముంది, పంచిపోతారు. దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి, ఆ ఇంద్రియాలకి విషయాలు ఉన్నాయి, ఇంకా అయ్యే అదే పని, ఇంకా మనకు పనే ఉంది. ప్రపంచం అంటే అంతే, పంచిభూతాలు, దేహానికి సంబంధించిన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు దేవుడేమో దేహం ఒకటి పెట్టాడు, ఇంద్రియాలు ఎక్కువ పెట్టేశాడు. దేహం తలకాయ మొదలు పాదాలకి ఇంద్రియాలే, ఇంద్రియాలు చూస్తే ఎక్కువ పెట్టేశాడు. ఒక ఇంద్రియానికి ఒక సుఖం పైగానే అంచేది. ఇప్పుడు ఒక ఇంద్రియానికి ఒక సుఖం, ఇప్పుడు ఆ దేహానికి సంబంధించిన ఇంద్రియాలు, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు, ఆ ఎంజాయ్ చేయటం మనం నేర్చుకున్నాం. కానీ పుట్టిన శరీరం, ఈ మనస్తాలకు ఆ ఎంజాయ్మెంట్స్ మనకు తెలుస్తున్నాయి. కానీ పుట్టిన పదార్థం బ్రహ్మము, దాని నేచర్ దాని స్వభావమే సుఖం. కానీ అది ఎంతవరకు మనం ఎంజాయ్ దాని ఎంతవరకు మనం అనుభవం చేసుకోలేదు. అంచేది నీకు రియలైజేషన్ రావాలని, రియలైజేషన్ రాగానే ఏ సుఖం వస్తుంది, పుట్టిన సుఖాలు కాదు, ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే సుఖాలు కాదు, ఆభవ సుఖం. అంటే బర్త్లెస్ డెత్లెస్ ఆ స్టేట్ నువ్వు పొందినప్పుడు నువ్వు ఆభవ సుఖాన్ని పొందుతావు, అని ఊహించినటువంటి సుఖాన్ని పొందుతావు. అది నీ మైండ్కి అందదు, ఇంద్రియాలకు అందదు, అది నీ అనుభవానికి అందుతూ ఉంటుంది. కానీ నీ మైండ్కు అది నీ ఇంద్రియాల సెన్సెస్ కదా, ఆబ్జెక్ట్ కాదు ఆ సుఖం. అంటే భగవంతుడు ఏమన్నాడు అంటే, ఏ సుఖాన్ని నువ్వు పొందిన తర్వాత దాంతో సమానమైన సుఖం కానీ దాంతో మించిన సుఖం కానీ నీకు లేదని తెలుస్తుందో అర్జున, అటువంటి బ్రాహ్మణ స్థితి నువ్వు ఎట్టేయించేయి. అది నువ్వు పొందవలసిన నీ గోల్, అది నీ డెస్టినేషన్. అది నువ్వు బ్రాహ్మణ స్థితిని పొందటానికి ప్రయత్నం చెయ్యి. ఆ బ్రాహ్మణ స్థితిని పొందాలంటే నువ్వు రెండు తగ్గించుకోవాలి, నేను నాది, నేను నాది నాది, ఆ రెండు నువ్వు తగ్గించుకోవాలి, రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. అది ఆ భవసుఖం రామకృష్ణ పరమహంస గారు మాట చెప్పారు. ఆయన సరే ఐ కాన్షియస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఆయన అప్పటికి ఒక్కసారి చెప్పాడు, ఆయన నవర్ ఏంజాయిడ్ వాళ్ళు ఈవినింగ్ ఏ డ్రీమ్. ప్రపంచంలో అనేక భోగాలు ఉన్నాయి, ప్రపంచంలో ఒక రకం కాదని భోగాలు చాలా రకాలు ఉన్నాయి. ఐఎమ్ నెవర్ ఎంజాయిడ్ ద వరల్డ్ ఈవినింగ్ ఏ డ్రీమ్. అయితే మనం అందరం ఎక్కడ పల్టీలు కొడుతున్నాం అంటే ఒక విషయం మనకు అర్థం అవ్వట్లేదు. భోగాలు లేకపోతే సుఖాలు ఉండవు, భోగాలు లేకపోతే సంతోషాలు ఉండవు. మనం భోగాల మధ్యన జీవిస్తేనే సుఖపడతాం అనేటువంటి ఒక రాంగ్ థింకింగ్ మనలో బాగా డీప్ రూటెడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో సుఖం ఉంటే ప్రపంచంలో సుఖం ఉందని భగవంతుడు చెప్పాడు. భగవంతుడు ఎప్పుడు మనకు లై చెప్పడు. ప్రపంచంలో నిజంగా ఉంటే బాబు ప్రపంచంలో సుఖం ఉంది వెతుక్కోనని చెప్పి ఉండేవాడు. తర్వాత ఇంకోటి, మీరు బయట వస్తువుల మీద కానీ మీకు ఉండొచ్చు, వస్తువులు ఉండొచ్చు, ఓ శరీరం ఉండొచ్చు, బయట మీకు మనుషులు మీరు బయట ఉన్నటువంటి వ్యక్తుల మీద కానీ, బయట ఉన్న పదార్థాల మీద కానీ, బయట ఉన్న విషయాల మీద కానీ మీ సుఖానికి మీరు ఆధారపడ్డారనుకోండి, ఉదాహరణకు అదంతా మళ్ళీ ఏదో రోజున దుఃఖం కింద మారిపోదు. చివరికి వడ్డీతో సహా మన అన్ని అనుభవించాలి. మీరు బయటలో బయట విషయాల్లోంచి ఏ ప్లేజర్ అయితే పీల్చుకుంటున్నారో అదంతా ఏదో రోజున పెయిన్ కింద మారిపోదు. ఎలా మారదనుకోండి, అలా మారదనే భగవంతుడు చెప్తాడు. మారుతూ నీ ప్రెజర్ అంతా పెయిన్ కింద మారిపోతుందని, అది మారుతోంది కాబట్టే అలా మారిపోతుందని భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు చెప్పు లై దయ చెప్పడు భగవంతుడు. అసలు ముందు మనకు తెలియదు ఈశ్వర, ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అలా ఈశ్వరుడు యొక్క అస్తిత్వం మీద ముందు మనకు స్థిరత్వం రావాలి. అవ్యయ సుఖం, ఆభవ సుఖం, అది కంప్లీట్ హ్యాపీనెస్. ఇంకా హ్యాపీనెస్లో వెలిచి ఉండదు. సముద్రంలో నీటికి వేసవకాలం తగ్గిపోదు, వర్షాకాలం పెరిగిపోదు, నదులు వెళితే పొంగిపోదు. నదులన్నింటికి కోపం వచ్చి సముద్రంలోకి వెళ్ళటం మానేస్తే సముద్రం తరిగిపోదు. అన్ని కాలాల్లో సముద్రం ఎలా సమానంగా ఉంటుందో నీకు రియలైజేషన్ వచ్చినప్పుడు నీకు నీ వాళ్ళు ఉన్నా లేకపోయినా, నీకు సంపదలు ఉన్నా లేకపోయినా, వాటిలోంచి మటుకి నువ్వు ప్లెజర్ ఏమి తీసుకోవాల్సిన పని లేదు నీకు. సముద్రంలోకి నదులు వెళ్ళి పడిపోయినా అదేమి పొంగదు, కామన్గా ఉంటుంది. అలాగే బయట బయట విషయాలు వచ్చి నీ బయట అనేక విషయాలు నీకు ఉన్నా అవి నేను వచ్చి పొందుతున్నా నీకేం వికారం పుట్టదు. నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తుంటే నేను ఏదో నాకేదో వచ్చి పడిపోతానని సముద్రం అనుకోదు. అంచేది నీకు బయట బయట విషయాలు నీకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా రాకపోయినా, నువ్వు ధనం మధ్యలో ఉన్నా పేదరికం మధ్యలో ఉన్నా, దాని బ్రాహ్మీ సుఖం పొందిన వాడికి దాని ప్రభావం ఏమీ ఉండదు. బయట పరిస్థితుల ప్రభావం ఏమి ఉండదు. నదులెళ్ళి కలవపోయినా సముద్రానికి ఒకటే, నదులెళ్ళి కలిసిన సముద్రానికి ఒకటే, అది నిర్వికారంగానే ఉంటుంది. అవ్యయ ఆభవ కంప్లీట్ హ్యాపీనెస్ ఫర్ ట్రూత్ రిలైజ్డ్ సోల్స్, ఫర్ సెల్ఫ్ రిలైజ్డ్ సోల్స్, ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద్ అకార్డింగ్ టు అరవిందో. ఇది అరవిందో లైఫ్ డివైన్లో చెప్తాడు. ఫర్ ట్రూత్ రిలైజ్డ్ సోల్స్, ఫర్ సెల్ఫ్ రిలైజ్డ్ సోల్స్, ఫర్ రిఫైన్డ్ సోల్స్, ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద్. ఆయన కూడా రచయిత అన్నప్పటికీ వర్ణించి ఇంకా వచ్చి వర్ణించడాక వదిలేశాడు అరవింద కూడా. ఆభవ పూర్ణ అవ్యయ ఆభవ పూర్ణ అంటే పూర్ణంగా ఉంటుంది హ్యాపీనెస్, ఏదో వెలిచిగా ఉండదు, ఇంకా కంప్లీట్ అన్నమాట అది. ఇంకా అందులో వెలిచి అనేది ఉండదు, మైనస్ పాయింట్స్ ఏమి ఉండవు. అది ఆభవ పూర్ణ తర్వాత చిచ్చు సుఖం. చిత్తు సుఖం అంటే సత్వం, చిత్తు ఆనందం. అంటే ఏదైతే సత్వం అదే చిత్తు, ఏదైతే చిత్తు అదే ఆనందం. సత్తన్నా చిత్తన్నా ఆనందమన్నా ఒకటే. అంటే సత్తే చిత్తు, చిత్తే ఆనందము. అంటే సత్ అంటే ఏదైతే ఉందో, ఏ పదార్థం అయితే ఎల్ల అన్ని కాలాల్లో అన్ని ప్రాంతాల్లో ఏదైతే తనంతటి తానుగా ఉందో అది సత్వం. సత్వం వేరు, చిత్తు వేరు కదా. మరి అసత్తే చిత్తు, మరి చిత్తు వేరు ఆనందం వేరు కదా. ఆ చిత్తే ఆనందం. అంటే ఒకటే పదార్థాన్ని మూడు పేర్లతోటి మన అవగాహన కోసం చెబుతున్నారు. అది చిత్తు సుఖం. చిత్తు సుఖం అంటే సత్వసుఖం. ఆ బ్రహ్మము తాలూకు అది ఆ సుఖం. అది డిపెండెంట్ హ్యాపీనెస్ కాదు, ఇండిపెండెంట్ హ్యాపీనెస్. ఎప్పుడు కూడా డిపెండెంట్ హ్యాపీనెస్ ఉండదు, అది కాల ప్రవాహంలో పోతుంది. అది ఇండిపెండెంట్ హ్యాపీనెస్. అది బయట నుంచి అక్కడ లోపల నుంచే నీకు సప్లై అవుతూ ఉంటుంది. నీకు మన గాఢ నిద్రలో కూడా అటువంటి హ్యాపీనెస్ ఉంది, అందుకే నిద్రలోకి వెళ్ళాలనిపిస్తాం. అయితే గాఢ నిద్రలో మనకి హ్యాపీనెస్ ఉంది కానీ ఎరుకు లేదు. ఇప్పుడు మనకి ఎరుకు ఉంది కానీ హ్యాపీనెస్ లేదు. ఆ రెండు సైమల్టేనియస్గా నీకు అనుభవంలోకి తెచ్చుకోవడమే యోగం యొక్క ప్రయోజనం. యోగం అంటే ఏంటి? పతంజలి చెప్పింది చిత్తవృత్తి నిరోధం. దీన్ని ఎవరో అమ్మగారు బుద్ధుడి గురించి మంచి పుస్తకం ఒకటి రాస్తున్నారు, వారి మీటింగ్లో ఉన్నారో లేదని తెలీదు. పతంజలి యొక్క యోగం, పతంజలి యొక్క యోగ సూత్రాలు ఎక్కువ మెన్షన్ చేశాడు గౌతమ బుద్ధుడు. పతంజలి పేరు చెప్పకపోయినా ఒకవేళ ఆయన అనుభవంలోకి వచ్చిన బుద్ధుడికి పతంజలి యోగ సూత్రాలకి బుద్ధుడి సూత్రాలకి మీరు కంపేర్ చేసి చూసుకోండి, ఎక్కువ సమానమే ఉంటుంది. మీరు చూడండి, నిన్న రాసిన రచయిత గారికి వారికి మనం ఏంటంటే పతంజలి బుద్ధుడు చెప్పిన వాక్యాలకి పతంజలి చెప్పిన వాక్యాలకి ఉన్న మధ్యలో ఉన్నటువంటి ఆ ఇద్దరికి ఎలా పోలికలు ఉన్నారో ఆ పతంజలి చెప్పి చదివింది కూడా చూస్తే తెలుస్తుంది. వారి మీటింగ్లో ఉన్నారో లేదో నాకు తెలియదు. అంటే పతంజలి ఏంటంటే క్రమశిక్షణ డిసిప్లిన్ నేర్పాడు మనకు. మనసు మనో నిగ్రహం ఎలా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఎలా ఉండాలి, తర్వాత ఏమో అపరిగ్రహం ఎలా ఉండాలి, చూసిన గడ్డిమేట్లల్లో మనకే కావాలని బుద్ధి ఉండకూడదు, ఆ బుద్ధి ఎలా ఉండాలి, అటువంటి బుద్ధి ఎలా సంపాదించాలి, చివరి సమాధి స్థితి ఎలా పొందాలి మనం, ఆ సమాధి స్థితిలోనే మనకు సుఖాన్ని అనుభవించగలం, ఆ సమాధి స్థితిలోనే మన హృదయంలో లేదా మనకు అనుభవంలోకి వస్తుంది. కానీ ఈ కబుర్ల వల్ల కాకరకాయల వల్ల రాదు, లేదా పుస్తకాలు చదవటంలో పాండిత్యం వల్ల రాదు. నువ్వు ఆ బ్రహ్మముతో ఏకాత్వం పొందినప్పుడు, నీవు నీవుగా ఉన్నప్పుడు, నువ్వు సమాధి స్థితి పొందినప్పుడే ఆ సమాధి స్థితిలోనే నీకు ఆత్మసుఖం అనుభవంలోకి వస్తున్నా, కానీ అంత కింద మెట్టుల్లో కూడా రాదు. ఇది పతంజలి చెప్పాడు. అలాగే గౌతమ బుద్ధుడు నిర్వాణ సుఖం, నిర్వాణం అంటే నిర్వాణం అంటే పూర్ణ సుఖం. నిర్వాణ సుఖం అంటే ఆ పూర్ణ సుఖం. ఆ పూర్ణ సుఖం వీడికి అనుభవంలోకి వచ్చినప్పుడు శరీరం ఉన్న ఒకటే, పడిపోయిన ఒకటే, లోకం కనిపించిన ఒకటే, కనిపించకపోయిన ఒకటే, ఆడికి వచ్చేది లేదు, పోయేది లేదు. అది అటువంటి హ్యాపీనెస్ నీకు అనుభవంలో ఉన్నప్పుడే దాన్ని నిర్వాణ సుఖం అంటాడు. నిర్వాణ సుఖం అంటే పరిపూర్ణ స్థితి, అది అక్కడ ఏమి ఉండదు. అయితే మీకు మన శరీరాలు ఏదో రోజు చనిపోతాయి, ఏదో రోజు చనిపోతే మన అందరికీ బర్త్ డేట్ తెలుసు కానీ డెత్ రేట్ తెలియదు. బర్త్ డేట్ రోజునే డెత్ రేట్ కూడా రాసేసి భూమి మీదకి పంపిస్తారు మనల్ని. మనకు అప్పుడే చావు డేట్లు కూడా నిర్ణయం అయిపోయినాయి, కానీ మనకు తెలియకుండా అంతే. బుద్ధుడు ఒక విషయం చెప్పాడు, నీకు ఏదో రోజు చనిపోయే రోజు వస్తుంది మీ శరీరానికి. మీ శరీరానికి చనిపోయే రోజు వచ్చినప్పుడు ఈ సత్వసుఖం, చిత్తు సుఖం, ఆ నిర్వాణ సుఖం మీకు ఆ రోజున కనుక అనుభవం ఉంటే, అంటే ప్రాణం పోకడ ముందు మీ శరీరము ప్రాణము సెపరేట్ అయినప్పుడు ఆ పరిపూర్ణమైన సుఖం ఉండి మీ మనస్సు సుఖం కోసం ప్రపంచంలో ఎక్కడ వాడకుండా ఉంటే ఆ సుఖం మీకు కంప్లీట్గా మీకు అనుభవంలోకి వస్తే ఆ పరిపూర్ణ సుఖం. మీకు పునర్జన్మ లేదు, మీకు రీబర్త్ లేదు, అది మీ కొండ గుర్తు చెబుతున్నాను అని బుద్ధుడు చెప్పాడు. మీకు రీబర్త్ లేదు. మీకు రీబర్త్ ఉందా లేదా, మీరు పుస్తకాలు చదవక్కర్లేదు. మీకు డెత్ మీ బాడీకి, ఆ ఫిజికల్ బాడీకి ఆ డెత్ టైం వచ్చినప్పుడు మీకు ఏదైనా దుఃఖ కారణాలు ఉన్నా, లేకపోతే దురదృష్టాలు మిమ్మల్ని వెంటాడుతున్నా, లేదా అదృష్టమే, బయట కారణాలతో సంబంధం లేదు. బయట కారణాలతో సంబంధం లేకుండా మీరు పరిపూర్ణమైన సుఖంలో, పరిపూర్ణమైన శాంతిలో కనుక ఉండగలిగితే మీకు వెలిచి కానీ కొరత కాని, ఆ సుఖంలో వెలిచి కానీ కొరత కాని లేకుండా ఉంటే మీకు రీబర్త్ లేదు, పునర్జన్మ లేదు. ఈ పుట్టి వాళ్ళందరూ ఎందుకు పుడతారంటే, ఏదో ఏడుస్తున్నాం జన్మలు ఏడుస్తున్నాం, ఏదో కొంత ఏడుస్తాం, మిగతా ఏడిపి మిగిలిపోతుంది, మళ్ళీ ఏడవటానికి మళ్ళీ పుడతాం, ఇంకా పనే ఉంది మనకి. ఇప్పుడు ఏడుస్తున్నాం, ఇప్పుడు ఏడిపే కదా మనకు ఉన్నది, అంతకంటే ఉంది ఏడిపే కదన్నాక, ఇప్పుడు ఒకటి పని ఏడిపే, ఏడవడం తప్పించి ఏముందండి, పోనీ మొత్తం ఏడిపంతే ఇప్పుడు ఖర్చు అవుతుందండి, ఖర్చు అవుతుందండి. అలా ఏడుస్తాం ఏడుస్తాం కొంచెం మిగిలిపోతుంది. ఆ చచ్చినప్పుడు కూడా ఏడుస్తూ చేస్తాం. మళ్ళీ ఏడవాలి కదండి, మళ్ళీ ఏడవటం కోసం ఇంకో శరీరం వస్తుంది. శరీరాలు అంతకండి, ఏడవటం కోసం వస్తాయి. నీకు ఏడితే లేనప్పుడు ఏం పుట్టడం దేనికి? నీకు ఏడవలసిన పని లేదనుకో, నువ్వు దేనికి పుట్టాలి? నువ్వు నీకు పని ఏంటి ఏడవటానికి? ఎవడు పుట్టినా ఏడవటానికే పుడతాడు. ఆడు పుట్టినప్పుడు ఏడుస్తాడు అసలు. పిల్లలందరూ ఏడుస్తూనే పుడతారు అని చెప్పి కబీర్ ఏమన్నాడంటే, నువ్వు పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడుతున్నావు అబ్బాయి, చచ్చేటప్పుడైనా ఆనందంగా చావాలి. ఏంటి పుట్టినప్పుడు ఏడిపే, చచ్చిపోయినప్పుడు ఏడిపే, జీవితం పొడిగినా ఏడిపే, అన్నిటికీ ఏడిపోయాక పుట్టినప్పుడేమో ఏడుస్తూ పుడుతున్నావు. నువ్వు ట్రైనింగ్ అవ్వు. ఎలా ట్రైనింగ్ అవ్వాలంటే చచ్చిపోయేటప్పుడు ఇంకా ఏడిపోకూడదు, ఆనందంగా చావాలి. ఇంకా పుట్టినప్పుడు ఏడిపే, ఇంకా బతుకున్నప్పుడు ఏడిపే, చచ్చిపోయినప్పుడు ఏడిపే, ఇంకా అదే పనే. చనిపోయేటప్పుడైనా నువ్వు సారీ రెస్టేట్కి వెళ్ళాలి. అది కనీసం నువ్వు పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతాడు పిల్లలు ఎవడన్నా, నువ్వు చనిపోయే రోజు వచ్చినప్పుడైనా నువ్వు సారోల ఎస్టేట్కి దుఃఖం లేని స్థితికి ఎదిగి వెళ్ళాలి. ఇప్పుడు మన మహాత్ములు మహర్షులు వాళ్ళ ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు నీకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దుఃఖం వస్తుంటే ప్రయోజనం ఏం చేసుకుంటారండి? మీకు దుఃఖం వచ్చేస్తుంది అనుకోండి, అన్నీ ఉన్నాయనుకోండి, ఏం ప్రయోజనం? అంచేది ఒక జ్ఞాని మాత్రమే మన సారల స్టేట్కి తీసుకెళ్ళడానికి ఒక ఆ రియలైజ్డ్ సోల్స్ ఆ నోయర్ ఆఫ్ ది ట్రూత్ మట్టుకి మిమ్మల్ని సారల స్టేట్కి తీసుకెళ్ళకనేసి మామూలుగా పండితులు ఎవడో మిమ్మల్ని తీసుకెళ్ళాడు. అంచేది వాడు కంపెనీ అనవసరం. అన్నదానం, విద్యాదానం, జ్ఞానదానం. ఆ జ్ఞానదానం ఒక రియలైజ్డ్ సోల్కే సాధ్యం కానీ మనం అన్నదానం చేసేవాళ్ళకి, వస్త్రదానం చేసేవాళ్ళకి, విద్యాదానం చేసేవాళ్ళకి, ఎవరికో మీరు 10 రూపాయలు జీతం కట్టి స్కూల్లో చదువుకుంటారు అబ్బాయి అంటే వాళ్ళు మనకు జ్ఞానదానం చేయలేరు. అలా వాడికి ఉండాలి కదా మనకు జ్ఞానదానం చేయడానికి. మనకు ఉన్నది ఏదైనా ఎదుటి వాళ్ళకి ఇవ్వగలం, కానీ మనకు లేనిది ఎదుటి వాళ్ళకి ఏమి ఇస్తాం? మనకు సంథింగ్ ఉంటే ఎదుటి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తాం. అలా మనకనే మనం నథింగ్ అంటే ఇంకా ఆడికి ఏమి ఇస్తాం మనకి? అందుచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, వాడితోటి అంటే ఆ రిఫైన్డ్ సోల్స్ తోటి మనకి అసోసియేషన్ అవసరం. వాళ్ళతో సాంగత్యం మంచిది. వారు డబ డబలు ఆడరు, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, వాళ్ళకి టామ్ టామ్ అక్కర్లేదు. ఇప్పుడు ఈ జనానికి ఎక్కడ నువ్వు తవ్విస్తే అందరికీ తెలిసిపోవాలి. పిచ్చమంది అండి, ఎక్కడో చిన్న మంచి పని చేశారని కూడా ప్రపంచం అంతా తెలిసిపోవాలి. వాళ్ళు కీర్తికాముకులు అంటారు. ఇంకా వాళ్ళకి జ్ఞానం ఏంటి? మీరు ఫలకాంక్ష ఏదైనా పెట్టుకుని చేస్తే ఫలితం వస్తుంది, అనుభవిస్తే పోతుంది. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, పోయిన అనుభవిస్తే పోయినా పర్లేదు, ఈ పోస్టులు కార్డుల మీద ముద్రలేసినట్టుది మీ మనసులో మీరు పుణ్యం చేస్తారు, సుఖం వస్తుంది. ఆ సుఖం అనిపించేటప్పుడు వాసన పడుతుంది, ఆ వాసన ఏం చేస్తే మళ్ళీ ఈ సుఖం ఎప్పుడు అనిపించాలి, మళ్ళీ ఈ భోగం కావాలంటే ఎలా ప్రయత్నం చేస్తే మళ్ళీ ఈ భోగాలు అన్నాడు వస్తాయి. మళ్ళీ మీ భోగ మీ పుణ్యం వల్ల వచ్చే భోగం మళ్ళీ మీ మనసుని బాహ్యముఖానికి తోలేస్తుంది, కానీ హృదయాభిముఖంగా మీ మనసుని వెళ్ళనివ్వదు. అది మరీ ప్రమాదం అని చెప్పాడు. గతి నిరోధకం కృతి మహోదకం పతన కారణం ఫలం అశాశ్వతం. ఫలం అశాశ్వతం చెప్తే పర్లేదు, అక్కడితో ఆగిపోతే పర్లేదు. నువ్వు అనిపించే భోగాల వల్ల, దానివల్ల పడే నీ మనసులో పడ్డ టెండెన్సీస్ వల్ల గతి నిరోధకం. గతి అంటే మోక్షం. మోక్షం వైపుకి కనీసం నీకు వచ్చి మోక్షం వస్తుందో రాదో వదిలి, మోక్షం వైపు కూడా నీ ముఖం తిరగనిపోతాం. ఏది నీ భోగ ప్రవృత్తి. అలా భోగాల్లో తప్పించి ఎక్కడ హ్యాపీనెస్ లేదనేటువంటి ఆలోచన మనలో అందరిలోనే గట్టిగా ఉంది. భోగంలో సుఖం ఉంది కానీ జ్ఞానంలో సుఖం లేదనుకుంటున్నాం మనం. అంచేది జ్ఞాన సముపార్జనకి మనం ప్రయత్నం చేయటం లేదు. భోగాల వల్ల సుఖాలు వచ్చినా తాత్కాలికంగా చివరికి రోగాలు వస్తాయి. ఈ జన్మలో మనం అనుభవించి రోగాలన్నీ పూర్వజన్మలో మనం అనుభవించిన భోగాలు. పూర్వజన్మలో మనం అనుభవించిన భోగాలు ఈ జన్మలో రోగాల కింద మారుతాయి. అని చెప్పి ఇంకా పని ఏమిటి? మన కేరాఫ్ హాస్పిటల్ మనకు పని ఏముంది? ఇంకా ప్రతి భోగం కూడా రోగం కింద మారిపోతుంది. ప్రతి భోగం కూడా రోగం కింద మారిపోతుంది. తర్వాత ఇంకోటి ఈ డౌటింగ్ తామస్సులు కొందరు ఉంటారు, రోగం లేకపోయినా ఏదో వచ్చేసింది అనుకుంటూ ఉంటారు మరణ భయం వల్ల. ఈ మరణ భయం ఒకటి చాలా ఎక్కువ, అంటే అన్ని భయాల్లోకి మరణ భయం ఎక్కువ. అంటే ఆడికి ఉండాలని ఉంటుంది పాపం, చావాలని ఉండదు. ఆడి శరీరమే వాడు అనుకుంటున్నాడు కాబట్టి శరీరం చచ్చిపోతే వాడు చచ్చిపోతుంది అనుకుంటాడు. ఆడు చావడు, ఆడెక్కడ పోతాడన్నాడు, ఏం చావడు, ఆడు ఉంటాడు. అదొక తలంపు. శరీరం చచ్చిపోయినప్పుడు అందరికీ భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుందంటే వాళ్ళు ఉండవని ఉంటారా, వాళ్ళు ఉండవనే తలంపు ఒకటి ఉంది. శరీరం పోతే మనం ఉండం అనే తలంపు ఉంది. ఆ తలంపులోంచి మీకు దుఃఖం వస్తుంది అంతే, అంతేకాని నిజం కాదు. అంటే సబర్మతి ఆశ్రమంలోనే గాంధీ గారు అని భార్యకి రాసిన లెటర్ చూశాను, నాగపూర్లోనే అక్కడ సబర్మతి ఆశ్రమంలో. గాంధీ గారు భార్యకి సబ్బు చేసింది ఆయన దక్షిణాఫ్రికాలో ఉండగా. ఏమంటే ఈ బా ఎంతకాలం బతికిరలేదు, చచ్చిపోతుందో మోసం మాకు అనుమానంగా ఉందని డాక్టర్లు గాంధీ గారికి రాశారు. గాంధీ గారు ఆయన భార్యకి రాసిన ఉత్తరం అక్కడ బోర్డు మీద పెట్టారు. ఎప్పుడు 20కి ముందు ఎప్పుడు ఇది ఏమని రాశారంటే, గాంధీ గారు బా భార్యను బా అని పిలిచేవాడు. ఆవిడ పేరు కస్తూరిబా, కానీ బా అని పిలిచేవాడు. బా ఇప్పుడు డాక్టర్ లేదా నువ్వు శరీరం పోతుందని ఏదో రాస్తున్నారు నాకు, ఇప్పుడు వెంటనే నిన్ను వచ్చి చూడటానికి నాకు అవకాశం లేదు, ఇక్కడ ఉద్యమాల మధ్యలో ఉన్నాను నేను అంచేది. నువ్వేం చేస్తావంటే, బాపూజీ నా దగ్గర లేడు, అబ్బాయి నా దగ్గర లేడు, ఆల్రెడీ ఇలా ఇటువంటి గొడవలు ఏం పెట్టుకోవద్దు. నువ్వు శరీరం ఉన్నా పోయినా నీ హృదయంలో ఒకటి ఉంది, నీ హృదయంలో సత్పదార్థం ఉంది, దానికి చావు లేదు. అది నీవై ఉన్నావా, సత్పదార్థం నీవై ఉన్నావు. శరీరం చనిపోయే రోజుకైనా నువ్వు ఆ సత్పదార్థానికి నాకు తెలుసుకుంటే, శరీరం పోతాను, శరీరం పోయినప్పుడు ఏదో పోతానని నీకు అనిపించదు. నువ్వు శరీరం ఉండగానే ఇప్పుడు సాధన చేసి ఇప్పుడు ఇంకా 10 రోజులు జీవిస్తానికి 10 రోజులు వేస్ట్ చేయకు. నువ్వు అదే పరీక్షిత్ మహారాజులాగా, నువ్వు ఈ 10 రోజులు వేస్ట్ చేయకు. ఆ లోపల ఉన్న పదార్థానికి నువ్వు డీపెన్ అయ్యి ఆ లోపల ఉన్న పదార్థాన్ని రియలైజ్ చేయడానికి ప్రయత్నం చెయ్యి. ఆ రియలైజ్ చేసిన తర్వాత శరీరం పోయినప్పుడు నువ్వు ఉంటావని నీకు తెలుస్తుంది కాబట్టి శరీరం పోయినప్పుడు ఏదో పోతానని నీకు అనిపించదు. నువ్వు ఉంటావు, శరీరం పోయినప్పుడు కూడా శరీరం పోతుంది కానీ నేను ఉంటాననే ఎక్స్పీరియన్స్ నీకు వస్తుంది. అంటే వాళ్ళేరి వీళ్ళేరి నేను బెంగ పెట్టుకోవడం మానేసి నువ్వు ఆ ఇమోటల్ స్టేట్ని అటైన్ చేయడానికి ట్రై చేయని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం గోడ మీద చూశాను నేను సబర్మతిలోను, అదే నాగపూర్లో ఒక ఆశ్రమం ఉంది ఆయనకి. మనం కూడా మన కూడా గోల్ కూడా అదే, గోల్ కూడా మనకు అదే. అంటే ఇప్పుడు మరణ భయం ఉండదు. ఏం చేస్తే మరణ భయం ఉండదు? శరీరం మరణం అంటే శరీరం పోతుంది. శరీరం పోయినప్పుడు నేను పోవటం లేదనేటువంటి అనుభవాన్ని ఏ వస్తువు అయితే ఎప్పుడు ఉంటుందో, ఏ వస్తువుకైతే ఉండటం పను అయాం అయ్యాం నేను ఉన్నాను, అయ్యాం నేను ఉన్నాను, ఉన్నదేదో నేనై ఉన్నాను. ఆ ఉన్నది నేను వేరు కాదు, నేను ఉన్నాను. ఆ ఉన్నదేదో నేనై ఉన్నాను. అయ్యాం దట్ అయ్యాం అయ్యాం దట్ అయ్యాం నేను ఉన్నాను. ఆ ఉండటం నేను మళ్ళీ వేరు కాదు, ఆ ఉన్నదేదో మళ్ళీ నేనై ఉన్నాను. అది మనకి డెత్ వచ్చే బాడీకి డెత్ ఫిజికల్ బాడీకి డెత్ వచ్చేటప్పటికి అది రియలైజ్ చేయాలి. ఇప్పుడు అయ్యాం అది ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ప్రభువు. ఆ ప్రభు ఎవడో, అయ్యాం నేను ఉన్నాను అంటే శరీరం రాకముందు నేను ఉన్నాను, శరీరం పోయిన తర్వాత నేను ఉన్నాను, ఈ ప్రపంచం రాకముందు ఉన్నాను, ప్రపంచం పోయిన తర్వాత నేను ఉన్నాను, నేను ఉన్నాను. అది ఒకటి ఆ ఉండటమే, ఆ ఉండటమేదో కూడా నేనై ఉన్నాను. అంటే నేను అది నేను ఉన్నాను అనేది నాకు తెలుసున్నా తెలియకపోయినా అదే నేనై ఉన్నాను. నాలో ఏదో ఉంది, ఏదో ఉందని నాకు తెలియపోయినా అదే నేనై ఉన్నాను. అయితే దాన్ని కనీసం శరీరానికి మరణం రాకముందైనా దాన్ని రియలైజ్ చెయ్యి, అప్పుడు నువ్వు ఇమ్మోర్టల్ స్టేట్ని పొందుతావు. వాడితో సాంగత్యము పంచింది ఎవరు? ఒక రిఫైన్డ్ సోల్స్ తోటి, అడ్వాన్స్డ్ సోల్స్, ఎవాల్వ్డ్ సోల్స్. కొన్ని వాళ్ళు కేవలం ట్రూత్ని రియలైజ్ చేయపోయారు, మనకంటే చైతన్య స్థాయి ఎక్కువ ఉన్న వాళ్ళతోటి. వాడితో సాంగత్యము మంచిది, వాడితో కంపెనీ మంచిది. వాళ్ళు మౌనంగా పనిచేస్తారు, డబ్బు డబ్బు రాక అక్కడ ట్రూత్ నీడ్స్ నో టామ్ టామ్, ట్రూత్ నీడ్స్ నో అడ్వర్టైజ్మెంట్, దానికి ఏం అక్కర్లేదు. ట్రూత్ తెలుసుకున్నవాడు ట్రూత్ అయ్యి ఉంటాడు, సత్పదార్థాన్ని తెలుసుకున్నవాడు సత్ప అయ్యి ఉంటాడు. వాడికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, వాడికి భిన్నంగా ఏదైనా ఉంటే కదా అడ్వర్టైజ్మెంటు. వాడు గుర్తించాలి, వీళ్ళు గుర్తించాలని అనుకోడు వాడు. ఎందుకంటే వాడికంటే ఇతరులు ఎవరు లేరు, వాడికంటే భిన్నంగా ఎవరు లేరు కాబట్టి గుర్తింపులు సమస్య ఏమి రాదు. ఈ గుర్తింపుల గురించే మనిషికి అజ్ఞానం పెరిగిపోతుంది. ప్రతివాడు మమ్మల్ని ఎవరు గుర్తించడాలో ఈ రాజకీయ నాయకుల్లో ఉంటుంది ఎక్కువ గొడవ. ఆవిడ ఒంతిని కట్టించామంటే మమ్మల్ని ఎవడో గుర్తించడాలో గుర్తించడాలేదని. ఈ గుర్తింపుల వల్లే మనకు అజ్ఞానం పెరిగిపోతుంది, దేహాభిమానం పెరుగుతుంది, దేహబుద్ధి పెరుగుతుంది. ఏదైతే పోగొట్టుకోవాలో అది పెరిగిపోతూ ఉంటుంది గుర్తింపుల వల్ల. వాడితో సాంగత్యం మంచిది, వాళ్ళు సైలెంట్గా పనిచేస్తారు, నీకు చేసే ఉపకారం నీ పక్క వాడికి కూడా తెలియనివ్వరు. నీకెవరికైనా ఉపకారం, ఆ జ్ఞానిలోంచి నీకు సహకారం అందుతుంటే అది నీకే తెలుస్తూ ఉంటుంది, కానీ నీ పక్క వాడికి కూడా తెలియనివ్వరు. వాళ్ళు మౌనంగా పనిచేస్తారు, మాటలు కూడా తక్కువ మాట్లాడతారు. అయితే మాట్లాడితే వాళ్ళకి ఏమి శక్తి తగ్గుతుంది, కానీ శక్తి పెరగదు. మాటలు కూడా తక్కువగా మాట్లాడతారు. వాళ్ళకి తెలుసు సైలెన్స్ ఇచ్చే, సైలెన్స్ కూడా మెసేజ్ ఇస్తుంది, సైలెన్స్ కూడా మాట్లాడుతుంది, సైలెన్స్ కూడా మెసేజ్ ఇస్తుంది. సైలెన్స్ ఇచ్చే మెసేజ్ అంత వేగంగా, తీవ్రంగా, అంత గాఢంగా మాటల వల్ల వచ్చే మెసేజ్ పనిచేయదని కాస్త రిలైజ్డ్ సోల్స్కి తెలుస్తూ ఉంటుంది. అన్నిటికంటే శక్తి ఉన్నది వాక్కి, నీ మాటలకు అందదు, నీ మనసుకు అందదు. నీ మనసుకు ఒక ఆబ్జెక్ట్ కాదు, నీ మాట నీ మైండ్కి ఒక ఆబ్జెక్ట్ కాదు, నీ సెన్సెస్కి ఒక ఆబ్జెక్ట్ కాదు. అది మానసిక సంపర్కం మీ శరీరాలు ఎక్కడ ఉన్నా. బైబిల్లో ఒక మాట ఉంది, నిన్ను ప్రేమించేవాళ్ళు, నీ క్షేమం కోరేవాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నీ పొరుగువాళ్ళే. పొరుగువాళ్ళంటే మీ ఇంటి పక్క ఉన్న వాళ్ళందరూ పొరుగువాళ్ళు కాదు, పొరుగువాళ్ళంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ పొరుగువాళ్ళు కాదు. నీ క్షేమం కోరేవాళ్ళు, నిన్ను ప్రేమించేవాళ్ళు, నీకు జ్ఞానదాతలు, నీకు శాంతి దాతలు, నీకు కాంతి దాతలు, వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళు నీ పొరుగు వాళ్ళే. అంతే ఇంటి పక్క ఉన్న వాళ్ళే పొరుగు వాళ్ళు కాదు. అది బైబిల్లో పొరుగు వాళ్ళు. అంచేత గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే అక్కడ మనస్సు కాదు, గురువు అంటే బ్రహ్మ పదార్థమే. బ్రహ్మ పదార్థం ఎవడ తెలుసుకున్నా వాడు గురివే. అలా గురువు అనే మాట ఎవడకు వచ్చేస్తుందంటే గురువు అన్నా ఆత్మన్నా చైతన్యం అన్నా దేవుడన్నా ఒకటే. అంటే ఆ ట్రూత్ని ఎవడైతే తెలుసుకున్నాడో వాడే గురు శబ్దానికి అర్థం. మేమేదో నాలుగు మాటలు మీకు చెప్పినంత మాత్రం చేద్దాం, మేము గురువు అని కాదు, ఆ నోయర్ ఆఫ్ ట్రూత్. ఆ ట్రూత్ని రియలైజ్ చేసిన వాడే గురువు అన్నా ఆత్మన్నా దేవుడన్నా ఈశ్వరుడన్నా బ్రహ్మ పదార్థం అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. ఇవన్నీ అంచేత ఆ నోయర్ ఆఫ్ ట్రూతే వాడే గురువు అవుతాడు. వాడే ఎవడైతే సత్య పదార్థాన్ని తెలుసుకున్నాడో వాడే గురు శబ్దానికి అర్థడు, పండితులు కాదు గురు శబ్దానికి. అంటే అచ్చి గురువు మాత్రమే నీకు జ్ఞానాన్ని ఇవ్వగలడు, వాడు మాత్రమే జ్ఞానదాత, వాడు మాత్రమే నీకు శాంతిని పంచిపెట్టగలడు. అన్నం పెట్టి వాళ్ళు నీకు చదువు చెప్పుకోవడం వాళ్ళు చాలామంది ఉండొచ్చు, చెట్టని కాదు, వాళ్ళు జ్ఞానాన్ని ఇవ్వలేరు మీకు. వాళ్ళు ఉంటే కదా మీకు ఇవ్వటానికి వాక్కు అంత శక్తి లేదు, మానసిక సంపర్కం. అంచేది శరీరం, గురువు యొక్క శరీరం జారిపోయినా ఆ గురువు శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం గురువు కాదు. అని కదా. గురువు శరీరం ఉన్నప్పుడు కూడా ఆ గురు ఆ శరీరం మనల్ని ప్రేమించడం లేదు. మీరు ఉండి మీరు వెళ్ళిపోతున్నారు, మేము ఉండిపోతున్నాం. ఒక భక్తుడు అన్నాడు భగవంతుడు లాస్ట్ దశలో, మమ్మల్ని ఇంకా ప్రేమించే వాళ్ళు ఎవడు ఉంటారని, మీరు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు, రాముడు లేని అయోధ్యలాగా అయిపోతుంది, మమ్మల్ని ఎవళ్ళు పలకరిస్తారు, మళ్ళీ మాకు ఆ చూపు ఎక్కడ దొరుకుతుంది, మా ఎముకలు డాక్టర్ గారు ఆచి 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 అరుణాచలం కరుణాచలంలో పేరు పెట్టాడు. మౌంటైన్ పాత్రలో నేను చిన్న ఆర్టికల్ రాశాడు, అందులో అది అరుణాచలం కాదు కరుణాచలం అని, అది కరుణించే కొండయే. అరుణాచలాన్ని కరుణాచలం అని ఒక ఇంగ్లీష్లో చిన్న వ్యాసం రాశాడు, బాగా రాశాడు. అపోలో ఎముకలు డాక్టర్ అని అతని పేరు ఆచి ఆచి అని ఇంకేదో పేరుంది, ఆచి రెండు మక్షరాలు రెండు మక్షరాలు అని చెప్పి మీరు వెళ్ళిపోతే సరైనది అంటే మాకు ఆ చూపు ఎక్కడ దొరుకుతుంది, మళ్ళీ ఆప్యాయత ఎక్కడ దొరుకుతుంది, మాకు మళ్ళీ ఆ టచ్ ఎక్కడ దొరుకుతుంది. మళ్ళీ సైలెన్స్ వైభవం ఎక్కడ దొరుకుతుంది అంటే అప్పుడు భగవాన్ ఏమన్నారంటే శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని ప్రేమిస్తుందా, శరీరం ఉన్నప్పుడు కూడా మీకు శాంతి శరీరంలోంచి వస్తుందా, మిమ్మల్ని దయగా చూసేది కూడా శరీరం దయగా చూస్తుందా, ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో, ఏదైతే మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుందో, ఏదైతే మీకు శాంతిని దానం చేస్తుందో, అది దానికి శరీరానికి శరీరం ఉన్నప్పుడు కూడా దానికి శరీరానికి సంబంధం లేదు. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో ఆ వస్తువుకి చావు లేదు. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో ఏదైతే మిమ్మల్ని ఆశీర్వదిస్తుందో, ఏదైతే జ్ఞానశిఖరాలకి జ్ఞానశిఖరాలు ఎక్కించడానికి ఏదైతే ఏ శక్తి అయితే మీకు సహకరిస్తుందో దానికి చావు లేదు. అది డెత్ ఆఫ్ స్పిరిట్. అయితే ప్రేమించి మిమ్మల్ని ఎవరైతే కరుణిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఆప్యాయంగా చూస్తున్నారో, అది శరీరం కాదు, ఆప్యాయంగా చూసేది కరుణించేది అది దానికి చావు లేదు. దేహాత్మ బుద్ధి వల్ల దేహమే ఆత్మం, దేహమే బ్రహ్మము, దేహమే సర్వస్వం ఇలా అనుకోవటాల మీకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. రమణ భగవాన్ జీవించున్నప్పటికంటే ఆయన శరీరం పోయిన తర్వాత ఎక్కువ అనుగ్రహం పొందిన వాళ్ళు ఉన్నారు. అనుగ్రహించేదానికి చావు లేదు. అందుకే గురువు యొక్క దేహం పోయిన తర్వాత కూడా ఆ గురువుతో సంపర్కం నిలబడుతుంటుంది. ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో నిలబడుతుంది. రియలైజేషన్ పొందిన తర్వాత ఏ గురువు అయినా ఒకటే, అసలు వాడు రియలైజేషన్ పొందాడా లేదా అంత ముఖ్యం, తర్వాత ఎవరైనా ఒకటే. రియలైజేషన్ పొందిన వాడు అందులో వాళ్ళ ఏమి భేదాలు ఉండవు. సాధకుల్లో వాడు ఎక్కువ స్థాయిలో ఉండదు, వాడు తక్కువ స్థాయిలో ఉండవు. ట్రూత్ని రియలైజ్ చేశాక ఆ స్టేట్లో ఇంకా వాళ్ళకి ఏమి భేదం ఉండదు. సత్సంగం అవసరమా, సత్పురుషులతోటి స్నేహం అవసరమా? నేను మిమ్మల్ని చూడటానికి రావటం వల్ల నాకేమైనా ప్రయోజనం ఉంటుందా, పైసలు ఖర్చా? మిమ్మల్ని చూడటానికి వచ్చినప్పుడు దీనివల్ల మాకేమైనా ప్రయోజనం ఉంటుందా? అది నేను తెలుసుకోగోరుతున్నాను. ఎవడో భగవాన్ ప్రశ్నిస్తున్నాడు. వాడు భగవాన్ ఏమంటున్నారంటే మొదట సత్సంగం అంటే ఏమిటో తెలియాలి నీ కదా. సత్సంగము అంటే ఏమిటో శబ్దానికి అర్థం నీకు ముందు తెలియాలి. సత్యముతో కలిసి ఉండటం సత్సంగం. సత్యం అంటే వ్యవహారం సత్యం కాదు. సత్యం అంటే ఇప్పుడు వ్యవహారిక సత్యాలు కాదు, పారమార్థిక సత్యం అంటారు దాన్ని. వ్యవహారిక సత్యాలను రిలేటివ్ ట్రూత్స్ అంటారు. పారమార్థిక సత్యం అంటే అది అబ్సల్యూట్ ట్రూత్. అది ఇక్కడ భగవాన్ చెప్పేది సత్యం అంటే వ్యవహారిక సత్యాలు కాదు, రిలేటివ్ ట్రూత్స్ కాదు. పారమార్థక సత్యం, అబ్సల్యూట్ ట్రూత్, దానితోటి కలిసి ఉండటం సత్సంగం. నీ హృదయంలో సత్యం ఉంది, దాంతో నువ్వు ఏకంగా ఉండగా ఒకటిగా హృదయంలో ఉన్న సత్యంతో నువ్వు ఒకటిగా ఉండగలటమే సత్సంగం. సహించేదండి, సత్తు ఒకటే ఉన్నది. సత్యం అనేది ఒకటిగా ఉంటుంది, కానీ రెండు కానీ మూడు కానీ ఉండదు. అది నీ హృదయంలోనే ఉంది. దానితో నువ్వు, నీకు శరీరంతో తాదాప్యం ఎలా ఉందో, ఇంద్రియాలతో తాదాప్యం ఎలా ఉందో, నీ లైక్స్ డిజలైక్స్తో తాదాప్యం ఎలా ఉందో, నీ మనస్సుతోటి నీకు తాదాప్యం ఎలా ఉందో, నీకు మనస్సు పట్ల అహం బుద్ధి ఎలా ఉందో, శరీరం పట్ల అహం బుద్ధి ఎలా ఉందో, విషయాల పట్ల అహం బుద్ధి ఎలా ఉందో, అలాగే సత్యం పట్ల నీకు అహం బుద్ధి రావాలి. నువ్వు దేహంతో తాదాత్మ్యం ఎలా పొందుతున్నావు, మనస్సుతో ఎలా ఐడెంటిఫై పొందుతున్నావు, అలాగే దాంతో కూడా, దేనితో, సత్యంతో కూడా తాదాత్మ్యం పొందాలి. కంప్లీట్గా ఐడెంటిఫికేషన్ దానికి కావాలి. ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ, ఐడెంటిఫికేషన్ విత్ ది మైండ్, ఐడెంటిఫికేషన్ విత్ ది వరల్డ్, ఐడెంటిఫికేషన్ విత్ ది సెన్సెస్. దట్ ఈస్ ది కాజ్ ఆఫ్ సఫరింగ్, దట్ ఈస్ ది కాజ్ ఆఫ్ సారో. ఎక్కడి నుంచి సారో వస్తుందో దాంతో మనకు తాదాప్యం ఉంది. ఎక్కడైతే సుఖం ఉందా వస్తువుతో మనకు తాదాప్యం లేదు, అసలు ఐడెంటిఫికేషనే లేదు. అది మీకు పూర్వపుణ్యం లేకపోతే వినాలనే బుద్ధి కూడా కలగదు. మానవ జన్మ రావటం, మోక్షత్వం రావటం, ఆ జిజ్ఞాస రావటం, మన విద్యను మనం జ్ఞానం సంపాదించడానికి డబ్బు పెట్టుబడి కాదు, డబ్బు అక్కర్లేదు అసలు. ఆ జ్ఞానం సంపాదించాలనేటువంటి ఆ తపన రావాలి, అదే పెట్టుబడి. టు నో, దాన్ని పొందాలి. డూ ఆర్ డై, దాన్ని పొందాలి. దాన్ని లేకపోతే దాన్ని పొందే ప్రయత్నంలో మన శరీరం చావాలి. ఆ డూ ఆర్ డై. అంతేగాని మీ సంపదలో పెట్టుబడి, మీ సంపద అక్కర్లేదు. మీరు ఏదో అన్నం తినడానికి, బట్ట కట్టుకోవడానికి సంపద. ఇప్పుడు ఏదో ఇల్లు ఉండాలి, నీళ్ళకి బట్ట కట్టుకోవాలి, శరీరం దాచుకోవడానికి, ఆకలికి ఏదో కొన్ని అన్నం తినాలి. ఇంతవరకు డబ్బు అవసరమే. మీకు 1000 కోట్లు ఉన్నా, 1000 కోట్లు ఉన్నా, అది జ్ఞానం సంపాదించడానికి పెట్టుబడి కాదు. మరి ఏంటి జిజ్ఞాస? జ్ఞానం సంపాదించాలనే తపన, ఆ తపన బయట పైన బయటనుంచి మోసేది, పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరాలి. అది హోలీ కంపెనీ వల్ల వస్తుంది. మానవ ఆచార్యులు వారు అంటారు, మనిషి జన్మ రావటం, ఆ జిజ్ఞాస రావటం, జ్ఞానం సంపాదించాలని ఆ తపన రావటం, ఆ ముముక్షత్వం రావటం, అది వస్తే సరిపోయిందా? దాన్ని నీ ముముక్షత్వాన్ని పెంచి పోషించి నిన్ను గమ్యానికి తీసుకెళ్ళి గురువు దొరకటం. నీ ఎన్ని జన్మలు పూర్వపుణ్యం ఉంటే కదా అని నీకు కలిసి వచ్చేదేమో. నేను చెబితే నువ్వు ఓలీ కంపెనీ చేస్తావా? నేను చెప్పినంత మాత్రం లేదు, నీకు జిజ్ఞాస వస్తుందా? ఎన్ని జన్మల్లో పూర్వపుణ్యం ఉంటే ఇవన్నీ కలిసి వస్తాయి నీకు, లేకపోతే జిజ్ఞాసే రాదు. జ్ఞానం మాట వదిలే, మోక్షం మాట వదిలే, ముముక్షత్వం కూడా రాదు నీ పూర్వపుణ్యం లేకపోతే. నీ పూర్వం ఎంతో కొంత సత్కర్మ చేసి ఉండకపోతే నీకు అసలు ఈ ముముక్షత్వం లేదు, మనుష్యత్వం కూడా లేదు. నీకు తర్వాత హోలీ కంపెనీ సజ్జన సాంగత్యం కూడా నీకు దొరకదు, అది లభ్యం కాదని ఆచార్యులు వారు చెప్పారు. అంచే కలిసి ఉండటం అని అర్థం. అయితే నీ హృదయంలో సత్యంతో కలిసి ఉండటం కష్టమే, అది కొంచెం కష్టమైన పనే. ఇట్ ఇస్ నేమ్లెస్, ఇట్ ఇస్ ఫార్మ్లెస్, ఇట్ ఇస్ యాక్షన్లెస్. లోపల సత్యం ఉండదు, దానికి రూపం లేదు, దానికి నామం లేదు. అది యాక్షన్కి రియాక్షన్కి నటులకు అతీతం, పుణ్యానికి అతీతం, పాపానికి అతీతం. అక్కడ డ్యుయాలిటీ లేదు, చూసేవాడు లేడు, చూడబడేది లేదు, అక్కడ నీకు డ్యుయాలిటీ లేదు. వినేవాడు లేడు, వినపడేది లేదు, అది డ్యుయాలిటీ లేదు. అది ద్వైతం అక్కడ అందుకోలేదు దాన్ని. నీ హృదయంలో సత్యం ఉన్నమాట నిజమే. అయితే దాంతో నీకు అసోసియేషన్ అవసరం అని చెప్పినది కష్టం అని కూడా లేదు, నీకు అంగీకరిస్తున్నాను కష్టమని. అది కష్టం కాబట్టి ఆ సత్తుని రియలైజ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు శరీరం ధరించే ఉంటారు కొంతమంది, జీవన్ముక్తులు, వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అంటే
ఆ హృదయం యొక్క సత్యం ఎలా ఉందో వాళ్ళు ఫేస్ చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఆ గ్లోరీ అంతా ఫేస్లో ఉంటుంది.
బుద్ధుడు ఫేస్ చూస్తా అంటే బుద్ధుడు టీచింగ్ అవసరం లేక 150 మంది తరించారు. బుద్ధుడి గురికి ముఖం చూసి బుద్ధుడు అయితే మనం పెద్దవాళ్ళని చూసి ఇప్పుడు రాగద్వేషాలు పెట్టుకోకూడదు. ముందు బుద్ధుడి దొరమార్గడు అనుకుని బుద్ధుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అర్థమైన దానికి లైక్స్ ఎదురేసి లేకుండా మనం చూడాలి జ్ఞానిని. మన రాగద్వేషాలు పక్కన పెట్టేసి మన ఇంటికాడ పెట్టేసుకుని వెళ్ళాలి. అది బుద్ధుడి ఫేస్ చూసి ఆ ఫేస్లో ఉన్న గ్లోరీ చూసి 150 మంది రియలైజేషన్ పొందారు. అంటే బుద్ధుడు ఏ స్థాయిలో పొంది ఏ స్థాయిని పొందాడో ఆ స్థాయిని ఫేస్ చూసి పొందిన వాళ్ళు ఉన్నారు 150 మంది ఉన్నారు. అయితే వాళ్ళు తమ చవిత్తముడికి ఆనందకి మటుకు రియలైజేషన్ ఆలస్యమైపోయింది రావటం. ఎందుకు ఆలస్యమైందంటే వాడు ఎంత ట్రై చేసినా ఒక తలం పడ్డొచ్చింది ఆ చవిత్తముడికి. వీడు మన అన్న అయ్యాను బుద్ధుడు వాళ్ళ అన్నగారు చవిత్తముడు కదా, వీడు మన అన్నగారనే తలంపు పోగొట్టుకోలేకపోయాడు. ఏంటి మనం కూడా తిరుగుతున్నాం, మంచినీళ్ళు ఇస్తున్నాం, చాకరీ చేస్తున్నాం, ఈ చాకరీ మిగిలితే అందరు రియలైజేషన్ లేదు, చూసి వెళ్ళిన వాళ్ళందరూ జ్ఞానం పట్టిపోతున్నారు, సేవ చేసిన వాళ్ళు మనకేం లేదు అని ఆ బుద్ధుడి తమ్ముడికి ఆనందకి ఆ బుద్ధుడి పోయినప్పుడు ఏంటి అందరూ పొందుతున్నారు 150 మంది పొందారు మనం పొందలేమంటే తర్వాత ఈ తలంపు అడ్డొస్తుంది మనకి. వీడు మన అన్నగారు అనేటువంటి ఆ భౌతిక వాసన, ఆ దేహ సంబంధం అనేటువంటి వాసన, ఆ దేహానికి సంబంధించిన రిలేషన్షిప్ అడ్డొస్తుందని గ్రహించి వాడు సాధన చేసి అది పోగొట్టుకున్నాక బుద్ధుడు మరణానంతరం శరీరం విడిచిపెట్టాక తర్వాత తర్వాత ఎప్పుడో రియలైజేషన్ వచ్చింది. బుద్ధుడు జీవిత కాలం ఆయన పొందలేకపోయాడు. ఎందుకు పొందలేకపోతున్నాం విచారణ మొదలుపెట్టాక వీడు మన అన్నగారు అనేటువంటి దేహ దృష్టానికి పోలేదు. ఆ భౌతిక దృష్టి పోలేదు, ఆ దైవ దృష్టి రాలేదు, ఆ భౌతిక దృష్టిలో ఉండిపోయాడు. అది ఓవర్కమ్ చేయలేకపోయాడు. వీడు మన అన్నగారనే గడప దాటలేకపోయాడు ఆనందం అంచ రియలైజేషన్ పొందలేకపోయాడు. ఒకసారి చిన్న చిన్న విషయాలు కూడా మనకు అడ్డొచ్చేస్తాయి. మీరు రియలైజేషన్ టైంలో ప్రాణం పోయేటప్పుడు ఒక్క బలహీనత ఉంటే ఆ బలహీనత మళ్ళీ 1000 జన్మల కారణం అవచ్చు. ఒకటి ఒక్క వీక్నెస్ కనుక మీకు మిగిలిపోతే 5000 జన్మల కారణం అవసరం అంతే కదా. ఇప్పుడు మన శరీరం చచ్చిపోవడానికి 100 రోగాలు ఏదో రోగం చాలు శరీరాన్ని చంపేయడానికి. మన శరీరం చచ్చిపోవాలంటే దేశంలో ఉన్న రోగాలన్నీ మనకు రావక్కర్లేదు, ఏదో ఒక రోగం వస్తే చాలు చచ్చి ఊరుకుంటాం. ఇక ఏమంటున్నారంటే భగవాను నీ హృదయంలో సత్యం ఉంది దాంతో నేను కలిసి ఉండమంటున్నాను. చెప్పటం చెబుతున్నారు అది కష్టం, చెప్పటం చెప్పేస్తున్నాను కానీ అది కష్టమే. దానికి రూపం లేదు, నామం లేదు, దానికి పుణ్యపాపాలు లేవు, యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు, మెరిట్ లేదు, డీమెరిట్ లేదు, దానికి ఏమీ లేదు. పొడి గుణం ఉంటే ఈ గుణాన్ని బట్టి అది ఉందని గ్రహించవచ్చు మనకి. అదేమి అక్కడ గుణాలు కూడా గుణానికి అతీతం, అదే నిర్గుణం నిరాకారం అంటే దాన్ని రియలైజ్ చేయడం కష్టమే. అంటే దాన్ని రియలైజ్ చేసిన వాళ్ళు బాడీస్తో ఉంటారు కొంతమంది. ఆ సత్తుని రియలైజ్ చేసిన వాడు కూడా వాడు సత్యతోడు సమానం, ఈజ్ ఈక్వల్ టు ట్రూత్. ఆ సత్యని రియలైజ్ చేసిన వాడు కూడా ఈజ్ ఈక్వల్ టు ట్రూత్, వాడు ట్రూతే. వాడు బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమై ఉంటాడు. బ్రహ్మము తెలిసిన వాడు బ్రహ్మం వేరు తాను వేరుగా, బ్రహ్మం వేరు తాను వేరుగా ఉండదు. అక్కడ బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమా అయ్యి ఉంటాడు. అంటే నోయర్ ఆఫ్ ట్రూత్ ట్రూత్ అయ్యి ఉంటాడు, నోయర్ ఆఫ్ బ్రహ్మం బ్రహ్మం అయ్యి ఉంటాడు. అటువంటి వాళ్ళు కూడా నీకు అక్కడక్కడ లోకంలో దొరుకుతూ ఉంటారు. వాళ్ళతో డైరెక్ట్గా నువ్వు ట్రూత్ని ఫేస్ చేయలేకపోయినా ఆ నోయర్ ఆఫ్ ట్రూత్ తోటి నువ్వు వాడితోటి నువ్వు కొంచెం సంబంధం పెట్టుకున్నావు, వాడితో మానసిక అనుబంధం పెట్టుకున్నాం, వాడిని కనీసం ప్రేమించడం నేర్చుకో. లవ్ కిమ్, ఆల్వేజ్ లవ్ కిమ్, మోర్ లవ్ కిమ్, మోర్ అండ్ మోర్ లవ్ కిమ్. కొంతమంది డబ్బు అంటే బాగా ఇష్టం ఉన్న డబ్బుని వాళ్ళు ప్రేమిస్తుంటారు. వాళ్ళు ఇచ్చేది లేదు వచ్చేది వాళ్ళకి. ఆ ధనవంతుడు మా చుట్టాలనుకుంటారు వాళ్ళు ఇచ్చేది లేదు వచ్చేది లేదు.
అయితే మీరు ఎప్పుడైనా ఒక జ్ఞానాన్ని ప్రేమించగలిగారా? అంటే మీకు మనీ టెండెన్స్ ఉన్నప్పుడు మీ బంధువుల్లో ఎవడన్నా డబ్బులు ఉంటాడు మా చుట్టం అంటాడు, మీ ఆ బంధువులు తప్పించి పేదవాళ్ళు ఎవరో మీకు చుట్టాలు లేరా? అంటే అది లోపల మీలో ఉన్న మనీ టెండెన్స్. అది మీకు అసలు జ్ఞానం, ఆ జ్ఞానం పట్ల అపేక్ష ఉంటే మీకు మీకు ధనకాంక్ష ఉంది కాబట్టి ఆ ధనం ఉంచి నా చుట్టం అంటారు మీరు. అలాగే జ్ఞానం పట్ల అపేక్ష ఉంటే ఆ జ్ఞానం మీద కూడా మీకు ప్రేమ కలుగుతుంది. లేకపోతే మీకు ప్రేమ ఏం కలుగుతుంది వాడికి? రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ఈ మూడు దెయ్యాలు, ఈ మూడు జీవుని తొందరగా ఇడిచిపెట్టావు. వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫ్, అదో పెద్ద బంధం. తర్వాత పొలాలు ఒకటి, ఎవడికో 10 ఎకరాలు ఉంటే నాకు ఆ 10 ఎకరాలు ఉంది బాబు, 10 ఎకరాలు ఉంటాడు. ఎవడో తర్వాత ఏమో ల్యాండ్ ఒకటి, ఈ వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫ్ ఒకటి, తర్వాత వెల్త్ ఒకటి, నాకు బ్యాంకులు అక్కడ ఎంత ఉందో, ఇక్కడ ఎంత ఉందో అక్కడ ఉందో అంటాడు. నీకు దేవుడు తెలుసుకునేది ఏంటి, చచ్చేది ఏంటి అనుకుంటున్నాడు. నీకు బ్యాంకులో డబ్బు వస్తే మనకు జ్ఞాపకం వస్తుంది, నీకు అదో డిగ్రీది, అదో జయ్యం. తర్వాత ఏమో నీ పెళ్ళం, నీకు పెళ్ళం, నీ పెళ్ళం స్త్రీలకైతే భర్తలు, భర్తలకైతే పెళ్ళాలు ఉంటారు, అదో ఒక అటాచ్మెంట్. తర్వాత మీ ల్యాండ్ ఒకటి, అంటే ఇంకా బ్రాహ్మణులకి ల్యాండ్ మీద అటాచ్మెంట్ తక్కువ, కానీ రాజులకి, చౌదరీలకి, రెడ్లకి బాగా ఇష్టం పొలాలు అంటాను. వాళ్ళకి బాగా బ్రాహ్మణుడు తక్కువే, పొలాల మీద పెద్ద అటాచ్మెంట్ ఉండదు. ఈ రాజులు ఒకళ్ళు, చౌదరీలు, రెడ్లు, వీళ్ళకి అటాచ్మెంట్ ఎక్కువ. బ్రాహ్మణ్స్కి జనరల్ పౌరాంచి ల్యాండ్ మీద అటాచ్మెంట్ తక్కువ వాళ్ళకి. ఈ రాజులు ఒకళ్ళు, ఈ తర్వాత చౌదరీలు, రెడ్లు అప్పులు చేసుకుని వేస్తారు. వీళ్ళ దగ్గర ఎకరం పొలం, వీళ్ళకి ఎకరానికి డబ్బు ఉందనుకోండి, ఆడు 3 ఎకరాలు కొనేస్తాడు ఆడు, మళ్ళీ రుణం తీర్చేయచ్చు అని, మళ్ళీ తీర్చేది. అంటే వాళ్ళకి డబ్బు కంటే ల్యాండ్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అది రామకృష్ణుడు చెప్పాడు, ల్యాండ్ ఒకటి పెద్ద అటాచ్మెంటు. ఇదేమో పెళ్ళానికి భార్యకి భర్త, భర్తకి భార్య, అది ఒకటి బిగ్గెస్ట్ అటాచ్మెంటు. తర్వాత వెళ్తో మాకు అక్కడ ఉంది, మన ఉంది, ఇక్కడ ఉంది, మన ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆ బ్యాంకులో ఉంది, ఈ బ్యాంకులో ఎంత ఉందని. మాకు భీమారాన్న గురువు గారు ఉండేవారు, ఏ బ్యాంకులో ఎంత ఉందో చెప్పేసి చూడైనా, ఎవరికి ఆ బ్యాంకులో ఎంత ఉంది, ఈ బ్యాంకులో ఉంది, ఈ బ్యాంకులో ఉంది అని చెప్పేవారు. ఇది చెప్పేవారు, అమౌంట్ చెప్పేవారు కాదు, అలా చెప్పేవారు, అలా అది చెప్పేవారు. ఆఖరిని ఏమనేవారంటే, భీమరాలకు నేనే ధనవంతుడు అనేవారు. ధనవంతుడు కదా, పిచ్చకుండకూడదు, అది ధనవంతుడు కాదు, అది డబ్బున్న మాట నిజమే, పోను వర్ణాది రిచ్ చేస్తుంటే అనుకోవచ్చు. ఈ భీమరాలు నేనే ధనవంతుడు, మనం కాదంటాం ఎందుకు, ఆ ఎర్రోడి కింద అలా సంతోషిస్తుంటే అలా వెళ్ళిపోతుంది. అయితే ఆయనకి భక్తి లేదంటే భక్తి ఉంది, ఆయనకి భక్తి లేదనుకోకుండా భక్తి ఉంది. మనం మన చెడ్డ మాటలు చెప్పుకోవాలి, డివోషన్ ఉన్న మాట నిజం, కానీ ఆ ల్యాండ్ మీద ఉన్న అటాచ్మెంటు, ప్రొఫెషన్ మీద ఉన్న అటాచ్మెంటు, తర్వాత ఈ వెల్త్ మీద ఉన్న అటాచ్మెంట్ ఎక్కువైపోయింది. ఎక్కువైంది కొంతమంది మధ్యగానం తినడానికి ఏదో నంచుకుంటారో, ఆ నంచుకోవడానికి పచ్చడిలాగా ఉంది భక్తి ఆయనకు. ఆఖరిన ఈ మాటలన్నిటికీ రిజల్ట్ ఏంటంటే, భీమరానికి నేనే ధనవంతుడిని, ఆయన ధనవంతుడు కాదని నాకు తెలుసు, ఇంకా చాలామంది ధనవంతులు ఉన్నారు. ఆ పిచ్చోడిని మళ్ళీ మనం ఆనందం, పిచ్చానందం చెడగొట్టేందుకని మీరే ధనవంతుడు అని చెప్పేవాడిని. మీరు డబ్బు ఒకటే ఉందనుకుంటున్నారు, మీకున్న తెలివితేటలు భీమరాని ఎవరికి లేడని చెప్పేవాడిని, అది ఇంకా సంతోషించేవారైనా. అంటే అది ఈగోని గ్లోరిఫై చేయాలి కదా మేము కూడా. మీరు భీమవరానికి ఒకటే, భీమవరంలో డబ్బు ఉన్నవాళ్ళు మీరే అనుకుంటున్నారా, ఇంకోటి తిరిగిటలేదా మీరు, భీమవరంలో మీకున్న తెలియజేయట్లే ఎవరికి లేవని చెప్పాను నేను. ఆయన గ్లోరిఫై, ఆయన ఈగోని, ఆ ఈగోని గ్లోరిఫై చేస్తే ఏంటి, మనకి ఎప్పుడైనా భోజనానికి పిలుస్తూ ఉంటారు భీమవరం వెళ్ళినప్పుడు. నాకు ఒకసారి భోజనం పెట్టారు, ఎప్పుడు 15 ఏళ్ళ కిందట, ఆయన నాన్నగారు మళ్ళీ మీకు భోజనం పెట్టినాను ఎవరు ఎంచేదంటే, ఒకసారి పెట్టి మనం నాకు గుర్తొస్తుంది, నీకు ఎక్కువసార్లు భోజనం పెట్టేస్తేనే నేను మిమ్మల్ని మర్చిపోతాను. నాన్నగారికి ఒకసారి పెట్టి అంటే నాకు గుర్తొస్తూ ఉంటుంది, ఆ జ్ఞాపకం నాకు అలా ఉండమంటే స్వీట్ మెమరీ.
మీకు ఎక్కువసార్లు పెట్టాల్సి అనుకోండి, నాన్నగారికి భోజనం పెట్టేసి చాలాసార్లు పెట్టేస్తే అలా భోజనం మీకు పెట్టాలని సంగతి మర్చిపోతాను. ఒకసారి పెట్టాను కాబట్టి జ్ఞాపకం వస్తుంది, ఆ మెమరీ అలా గుంచుకుంటాను. రెండోసారి మిమ్మల్ని భోజనాన్ని పిలవను అనుకోవడం మా గురువు గారు. ఎందుకు చెప్తానంటే, ఈ ల్యాండ్ ఒకటి వెళ్ళతోటి రామకృష్ణుడు చెప్పాడు, వెళ్ళతోటి ల్యాండ్ ఒకటి, హస్బెండ్కి వైఫ్ ఒకటి, వైఫ్కి హస్బెండ్ విపరీతం డీప్ రూట్, అది చాలా డీప్గా ఉంటుంది అటాచ్మెంటు. అది తొందరగా ఈశ్వరుడు వైపుకి మీ ముఖం, ఈశ్వరుడు వైపుకి మీ ముఖం తిరగను, రియలైజేషన్కి రానివ్వదు. వాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచివాళ్ళు కాదని కాదు నేను చెబుతాంటా. ఆ అటాచ్మెంటు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు భగవంతుడి వైపు ముఖం వాళ్ళు తిరగదు. ఏదైనా ఇప్పుడున్న సాధన చేద్దామన్నా వాళ్ళు సాధన చేసినా ఫెయిల్ అవుతారు వాళ్ళు. ఇంకా మనసు ఎక్కువ బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది కాబట్టి అని చెప్పి నీకు డైరెక్ట్గా సత్తను పట్టుకోలేకపోయినా నోయర ఆ సత్తను తెలుసుకున్న వాడితోటనే నీకు సహవాసం మంచిది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు బజార్లోకి వెళ్ళి బట్టలు కొనుక్కోమన్నారు, వాళ్ళే కొనేసి వాళ్ళే కుట్టించి నీకు ఇచ్చేస్తారు. అంటే ఆ రియలైజర్స్ వాళ్ళకి మీ మీద అఫెక్షన్ ఉంటుందంటే, వాళ్ళు మీరు వెళ్ళి బజార్లోకి వెళ్ళకుండా బట్ట కుట్టించుకోండి, ఆ మిషన్ వాడి దగ్గరికి వెళ్ళండి అక్కడ కుట్టించుకోండి అని చెప్పరు. వాళ్ళే బట్ట కొంటారు, వాళ్ళే మిషన్ వాడి చేసి కుట్టించి మీ ఆది వాళ్ళే చూసి షర్టే మీకు ఇచ్చేస్తారు వాళ్ళు. ఆ జ్ఞానం యొక్క ఎఫెక్షన్ ఎట్టు ఉండదు అది. అది కేవలం ఒక ఇండివిజువల్కి పరిమితమే ఉండదు, అది యూనివర్సల్. వాళ్ళు బట్టను కొనుక్కోండి, మీ చేతికి డబ్బులు ఇవ్వరు వాళ్ళు, వాళ్ళే కుట్టించేసి వాళ్ళే బట్ట కొని వాళ్ళే కుట్టించేసి మీకు అది ప్రజెంట్ చేసేస్తారు మీకు. అంటే ఒకసారి అంటే దీని అర్థం ఏంటంటే, మీకు రియలైజేషన్కి ఏమైతే అడ్డొస్తున్నాయో, మీకు ఆ ట్రూత్ని రియలైజ్ చేయడానికి మీకు ఏ బలహీనతలు అయితే అడ్డొస్తున్నాయో, ఆయన శక్తిని మీ లోపలికి పంపించి అన్నీ భరం చేసి, ఏది మీరు ఒక సాధన చేసి శక్తి మీకు లేకపోతే అన్నీ భరం చేసి, ఏది మీ లోపల టెండెన్సీస్ అని భరం చేసి ఆయన స్వరూపాన్ని మీకు ఇస్తాడు వాడు జ్ఞాన గురువు. మీరు భరం చేసుకోలేకపోతున్నారు అనుకోండి, భరం చేసుకోలేకపోతున్నారు వదిలేడు వాడు, వాడు భరం చేసి పెడతాడు మీకు వాడు. అది జ్ఞానం యొక్క వైభవం. అదేంటది జ్ఞానం యొక్క వైభవం అని అంచేది. ఆ నోయర్ ఆఫ్ ట్రూత్తో మీకు పరిచయం ఉన్నా సరిపోతుంది, సత్సంగం ఉన్నా సరిపోతుంది. అంచేది సాధకులకి ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటి, ఇలా చాలా 10 నిమిషాలు మాట్లాడి మానేద్దాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూస్తే మాకేదో ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇరిటేషన్ రావటాలి కానీ ఇన్స్పిరేషన్ వస్తుంది అని చెప్పి అవుట్ ఆఫ్ లవ్వే మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు ఆరోగ్యం లేదు నాకు, హెల్త్ కండిషన్ బాగాలేదు, గొంతుకు రంపు వచ్చింది, డాక్టర్ గారు కూడా ఏం మాట్లాడొద్దు అన్నారు, ఇదే యాంటీబయాటిక్ వాడమన్నారు, అక్కడ నోరు తెరవద్దని చెప్పారు, డాక్టర్లు చెప్పిన దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాం అని చేత తప్పనిసరి అని చేత నీకు జ్ఞానం సంపాదించాలంటే నీకు కనీసం పెద్ద పతంజలి చెప్పినట్టు యోగ సూత్రాలు అవి నువ్వు ఆచరించలేకపోయినా, ఆ బుద్ధుడు చెప్పినటువంటి సూత్రాలు నువ్వు ఆచరించలేకపోయినా, కనీసం మహాత్ములతోటి మహర్షులతోటి నీకు సాంగత్యం అన్నా సరే నువ్వు చేయగలగాలి. ఏది మహాత్ములతోటి సాంగత్యం లేకుండా మహర్షులతోటి సాంగత్యం లేకుండా సంసార సాగరాన్ని దాటగలవరా, నీకు సాధ్యమా? సారోల స్టేట్లు సారోల స్టేట్కి వెళ్ళిన వాడితో అనుబంధం లేకుండా నువ్వు సారోను అతిక్రమించి వెళ్ళగలవా? సత్పురుషులతో సహవాసం రవ్వంత ముళ్ళంత లేకుండా నువ్వు సంసార సాగరాన్ని దాటగలవా? సంసారం అంటే ఇంట్లో మనుషులు అనుకోగలరు, మనస్సు మన మనస్సే సంసారం, మన అహంకారమే సంసారం, మన అజ్ఞానమే సంసారం, కేవలం ఇంట్లోనే మనుషులే సంసారం కాదు. దాటగలవా? నువ్వు అతిక్రమించగలవా?
సంసారం దాకా సాగరాన్ని దాటించడానికి. పై ఇంకోటి అంటున్నాడు, నది మనం నది దాటాలంటే నౌకలు ఎలా దాటుతాము? ఒక నది దాటి నరసాపురం రేవు దాటాలంటే ఆ నౌకలో కూర్చుని రేవు ఎలా దాటాడుతున్నాము? అలాగే నువ్వు ఈత కొట్టక్కర్లేకుండా కష్టపడకుండా ఒకవేళ నదిలో మధ్యలోకి వెళ్ళి మునిగిపోతామని భయం అక్కర్లేకుండా ఆ నా మీద కూర్చుంటే ఈ పక్క ఉన్నాడు ఆ పక్కన ఎలా దిగుతావు? సత్పురుషులు సహవాసం నిన్ను బంధువుల నుంచి మోక్షంలోకి తీసుకెళ్ళి పడేస్తారా? నువ్వు మునిగిపోతావని భయం లేదు, నీకు ఏ అక్కర్లేదు కదా. ఇది వాడికి భయం నది మధ్యలో మునిగిపోతామని, నీకెందుకు? నీ ప్రయత్నం అక్కర్లేదు నీకు. నిన్ను అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, చీకటిలోంచి వెలుచుల్లోకి ఈ జ్ఞానే ఆ సహోలీ కంపెనీ నేను తీసుకెళ్ళి పడేస్తుంది. రామకృష్ణుని భాషలో చెప్పాలంటే నీకు ఓలీ కంపెనీ దొరికితే నువ్వు చేసే సాధనలో ఏ పాటవి న్యాచురల్గా ఎయిర్ వచ్చినప్పుడు నీ విసిన కర్ర నీ హ్యాండ్ ఫ్యాన్ ఎంత ఉపకారం ఉంటుంది నీకు. ఎప్పుడైతేనే గాలి వస్తుంది నీ చేతిలో హ్యాండ్ ఫ్యాన్ ఉన్నా పెద్ద ఉపకారం ఉంటుందా నీకు? ఆ సత్పురుషుల దగ్గర నుంచి వచ్చే ఆ దయ, ఆ ఇంకోటి ఆ కంపాషన్ ఎలా ఉంటుందంటే అన్లిమిటెడ్గా ఉంటుంది. గురువు ప్రేమకు అద్దులు ఉండవు, పరిమితులు ఉండవు, దానికి లిమిటేషన్స్ ఉండవు, అది అన్లిమిటెడ్. అది ఆ దయాసాగరం దగ్గరికి వెళ్తే మనం దుర్రుకోవటం సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలం కానీ గుర్రం చేత మనం నీళ్లు తాగించలేం కదా. అంటే మీ హార్ట్, మీ మైండ్ ఓపెన్ అయ్యి ఉంటే, మీ హార్ట్ ఓపెన్ అయ్యి ఉంటే మీకు ఆ సత్పురుషుల యొక్క వైభవం తెలుస్తుంది. అన్నీ మూసేసుకోవడం పని, మనసు మూసేసుకుని హార్ట్ క్లోజ్ చేసుకుని మనసు క్లోజ్ చేసుకుని సత్పురుషుడి దగ్గర ఉన్న వాడి ప్రభావం నీకేం పడదు. ఎంత వర్షం కురుస్తున్నా పళ్ళెం బోర్లో పెడితే ఆ పళ్ళెంలో నీళ్లు పడతాయా? సంసారాన సాగరాన్ని దాటించడానికి నువ్వు పెద్ద ఎక్కువ పెద్ద పెద్ద ప్రయత్నాలు ఏదో బుద్ధుడిలాగో పతంజలిలాగా నువ్వు చేయలేకపోయినా దాడికి సత్సంగం అంటే నీకు ఆ కనీసం నేర్చుకుంటే సత్పురుషులు సహవాసం నేర్చుకుంటే కనీసం నీకు ఇష్టం లేకపోయినా కనీసం వాళ్ళ ప్రజెన్స్లో కానిసేపు కూర్చుంటే దాని ప్రభావం వెంటనే కాకపోయినా ఎప్పటికైనా దాని ప్రభావం నీకు తెలుస్తుంది. దాని వైభవం అటువంటిది, ఆ సత్య సాక్షాత్కారం పొందిన వాడి యొక్క వైభవం అటువంటిది. అది మాటలతో చెప్పలేం, అది రిటెన్ ఎక్స్ప్రెషన్కి అందదు, స్పోకెన్ ఎక్స్ప్రెషన్కి అందదు. సత్పురుషుల సహవాసం ఓలీ కంపెనీ అంటే సామాన్యం అనుకుంటున్నారా? ఈ ప్లానెట్లో కాదు, ఈ మూడు లోకాల్లోనే సత్పురుషుల సహవాసం లాంటిది ఇంకోటి ఇక్కడ ఈ లోకంలో కాదు ఇతర లోకాల్లో కూడా లేదు. ఆ సత్పురుషుల్లోంచి వచ్చే వైభవం ఈ లోకంలో కాదు, దాని వైభవం ఈ లోకంలో ఇతర లోకాల్లో కూడా సత్పురుషుల యొక్క వైభవంతో ఏ లోకంలోనే దాంతో సమానమైంది లేదు. అది ఇచ్చే రిజల్ట్స్ తోటి ఎవరు ఇవ్వలేరు. అంచేత ముగిస్తున్నాను, నాకు టోన్ బావటలు ఎల్లో చేస్తాను, మూసిపోతాను టోన్ కూడాను. అంచేత మేము అంచేత ఋషి యొక్క సాంగ్ ఇచ్చాను. మీరు ఏమో వెతుకుతున్నారు, మీరు దొరద్వారు అగటం లేదు, అది లోపల సర్దు వస్తుంది వెతుక్కుంటున్నారు, మీరు ద్వారగటం లేదు. చీకట్లో వస్తూ ఉంటుంది కనపడదు, అక్కడ లైట్ లేకపోతేనే. అలాగే మీ హృదయంలో ఉన్న జ్ఞాని దయ లేకపోతే అది కనపడదు. మీ ఇంట్లో చీకట్లేదన్నా వస్తువు ఉందనుకోండి, వస్తువు అన్నమాట నిజే, అక్కడ పవర్ లేకపోతే సూర్యుడు వెలిచి లేదు, పవర్ లేకపోతే అది ఉన్నా కనపడదు. అలాగే మీ హృదయంలో ఉన్నమాట నిజం ఉన్నా కనపడపో, మీకు మీ హృదయంలో ఉన్నది తెలియకపోతే దాని సుఖం, మీ హృదయంలో ఏదో తెలుస్తుంటే దాని సుఖం మీకు అందుతుంది, కానీ మీ హృదయంలో అది ఉన్నా దాన్ని తెలియకపోతే దాని సుఖం మీకు అందదు. అంచేత ఇక్కడ ఆ జ్ఞాన ఋషి మీకు మీకు రియలైజేషన్ లేకపోయినా, మీ హృదయంలో వెతుక్కున్నది దొరక్కపోయినా, అది దాన్ని పొందినవాడు దాన్ని పట్టుకున్నవాడు అది దొరికిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా మీకు తటస్థపడితే వాళ్ళతో సహవాసం చేయండి, వాళ్ళతో సత్సంగం చేయండి, వాళ్ళతోటి సత్పురుషుడితోటి సహవాసం వల్ల గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే మనసు ఎప్పుడు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది కానీ అంతర్ముఖానికి వెళ్ళదు. ఇంకా కొన్ని వేరే జన్మల నుంచి ఇది అలవాటు పడిపోయింది బాహ్యముఖానికి వెళ్ళటానికి. నువ్వు లోపలికెళ్ళంటే అది అలా ఎలా ఈ గొడ్డి బయటికి అలవాటు పడిపోయింది. లోపలికెళ్ళి నువ్వు అన్నా జపం చేసినా జనం ఏదో చేసినా కానీ ఏదో కాలక్షేపం చేస్తాడన్నా అది వెళ్ళదు, అది లోపలికి వెళ్ళదు. కానీ మహా ఒక జ్ఞాని యొక్క దయ నీకుంటే, ఒక జ్ఞాని యొక్క సమక్షంలో ఏనుగు ఎంత పెద్ద జంతువు అయినా సింహానికి ఎలా లొంగిపోతుందో, అంటే నీ పొగరబోతానం ఎంత ఉన్నా, నీ యొక్క అజ్ఞానం ఎంత లోతుగా ఉన్నా, నీ మనస్సు ఎంత కలుష ఆ మనస్సులో ఎంత కల్మషం ఉన్నా, ఒక జ్ఞాని సమక్షంలో ఒక మహాత్ముడి సమక్షంలో వాడి ప్రజెన్స్లో నీకు తెలియకుండా ఈ బాహ్యముఖానికి అలవాడిన మనస్సు అంతర్దృష్టి కలుగుతుంది, నెమ్మదిగా హృదయం వైపుకి విత్డ్రా అవటం ప్రారంభమవుతుంది. ఎక్కడైతే ట్రూత్ ఉందో ఆ ట్రూత్ వైపుకి మనస్సు ఉపసంహరించుకుంటుంది, అంటే విత్డ్రా అవుతూ ఉంటుంది, విత్డ్రా అవుతూ ఉంటుంది. నీ తిరిగితేటలతో సంబంధం లేకుండా నీ నీ సాధనతో సంబంధం అట్టిదివయ్యా. ఆ పుణ్యాత్ముల యొక్క మహాత్ముల యొక్క విశేషం అట్టిది. ఆ సత్యం అయిపోయి నీ మనస్సు ఎప్పుడైతే జరుగుతుందో జరిగి అక్కడ ఐక్యం అయిపోయి ఆ సత్యంలో వెళ్ళి నీ మనస్సు ఎప్పుడైతే అబ్జర్వ్ అయిపోయిందో ఐక్యం అయిపోయిందో నీ లోపల నువ్వు ఏదిగా ఉన్నది నీకు తానుగా వ్యక్తమవుతుంది. అది నీ కడసారి జన్మ, మళ్ళీ నిషవాళ్ళం అయ్యక్కర్లేదు. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శివాయ నమః శివాయ నమః, ఓం నమశివాయ శివాయ నమః శివాయ నమః, ఓం నమశివాయ. నా జీవితంలో మొట్టమొదటి సెయింట్ని 1954 స్వామి శివానందం చూశాను నేను. అప్పుడు పిల్లకాయని 1954 స్వామి శివానందం మొట్టమొదటి చూశాను. అవి చూడటానికి వెళ్ళిన భక్తుల్లో నేను ఒక్కడనే పిల్లకాయలు. నన్ను దగ్గరికి పిలిచారు అది నన్ను ఇలాగా ట్యాప్ చేశారు నన్ను ఇలాగా నా ఈటి మీద ప్యాట్ చేశారు. ఇలా ఈటి మీద తట్టి అందరి దగ్గర ఇలా అంటారు, అప్పుడు నా దగ్గర కూడా బీ గుడ్ అండ్ డూ గుడ్ అన్నారు. అది స్లోగన్ అయింది, అంటే మంచి చేస్తూ ఉండు మంచిగా ఉండను, మంచి చేస్తూ ఉండు మంచిగా ఉండను అని చెప్పేసి తర్వాత ఇంకో వాక్యం కూడా చెప్పారు, మంచి చేయటం కంటే మంచిగా ఉండటం కష్టం, డూ గుడ్ కంటే బీ గుడ్ కష్టం. మంచి చేయొచ్చు, మన దగ్గర 10 రూపాయలు ఉంటే మంచి చేయొచ్చు. మంచి చేయటం కంటే నువ్వు మంచిగా ఉండగలగటం, నువ్వు మంచిగా జీవించడం కలగటం అంటే గుడ్నెస్ ఇస్ నాలెడ్జ్, గుడ్నెస్ లీడ్స్ టు నాలెడ్జ్, గుడ్నెస్ ఇట్సెల్ఫ్ ఇస్ నాలెడ్జ్. అంటే అది మంచితనమే జ్ఞానం కింద మారిపోతుంది. అయితే మంచి చేయటం మామూలుగా కష్టమైన మంచి చేయటం మంచిదే, కానీ మంచి చేయటం కంటే మంచిగా ఉండటం కష్టం, అది ముందు గ్రహించాలి మనం. అలా నన్ను దగ్గర తీసి ఈటి మీద ఇలా తట్టి ఆయన సిద్ధాంతం ఏంటంటే ట్యాప్ ద రిచ్ ప్యాట ద పూర్ అని, శివానంద సిద్ధాంతం ఏంటంటే ట్యాప్ ద రిచ్ ప్యాట ద పూర్. ఆయన చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేసేవాడు. తర్వాత ఈ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా ఆయన స్వయంగా వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఫస్ట్ సెయింట్ నేను చూసిన ఫస్ట్ సెయింట్ అయినా అంచదా మంచి చేయటం మంచిదే, కానీ అంతకంటే మంచిగా ఉండటం కష్టం. అంటే మంచి అంటే ఏంటనుకుంటున్నారు? ఆ మంచే చివరికి మీ మీలో ఉన్న మంచే చివరికి అది ఆత్మజ్ఞానంగా పరిణామంలో అది ఆత్మజ్ఞానంగా వచ్చేస్తుంది. గుడ్నెస్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్. ఇంకా గుడ్నెస్ లేకుండా సెల్ఫ్ నాలెడ్జ్ నువ్వు ప్రయాణం చేయలేవు. ఇప్పుడో స్వామి శివానంద్ చెప్పిన మాటలు 54 ఏప్రిల్లో మాటలు మన డేట్ కూడా జ్ఞాపకం వస్తుంది. 54 ఏప్రిల్ నెలలో నన్ను ఎందుకు దగ్గర పిలిచాడు? నేను పిల్లకాయని, ఉన్నోళ్ళే నేను పిల్లోడిని అని దగ్గర పిలిచి చెప్పారు. అది నాకు ఫస్ట్ సెయింట్. మనం నేను ఫస్ట్ చే అప్పుడే ఇస్తాను. గంగానగర్ స్నానం చేసి రూములోకి వచ్చారు. బట్టలు కూడా వేసుకోలేదు, అది చడి బట్టలతో ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ దృశ్యం నాకు గుర్తొస్తుంది. ఆయన కూడా ఏనుగులే ఉంటారు, మనిషి చాలా పెద్ద ఏనుగు, పెద్ద మనిషిలా ఉంటారు. ఆయన గొయ్యి తవ్వినప్పుడు ఆయన శరీరం చనిపోకముందు గొయ్యి తవ్వేశారు, ముందే తవ్వేశారు గొయ్యి. ఆ గొయ్యి చూసి శివానంద్ అనేవారు అంటారు, బాబు నా శరీరం పెద్దదే బాబు, పెద్ద గొయ్యి తవ్వండి. నా శరీరం పెద్దదే, మీరు చిన్న చిన్న గోతులు తవ్వితే నా శరీరం ఎక్కడ పడుతుంది గోతులోనే, కొంచెం పెద్ద గొయ్యి తవ్వండి, విశాలంగా తవ్వండి, ఆ గోతులు పడద్దు కానీ తర్వాత అన్నాము. మీరు చిన్న చిన్న గొయ్యి, మరి నా శరీరం చూడండి ఎలా ఉందో, మా శరీరాన్ని తగ్గట్టి గొయ్యి ఉండాలి అని పెద్ద గొయ్యి తవ్వించి చూసుకున్నారండి. పెద్ద గొయ్యి తాగిన ఉండగానే పెద్ద గొయ్యి తవ్వించేసుకున్నారు, అందులో పడేశారు సేవరు. అది ఆయన మన ఎవడో మన ఈ మధ్యన సైంటిస్ట్ మనకు రాష్ట్రపతి చేశాడు, రాష్ట్రపతి చేశాడు అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాంకి లైఫ్ ఇచ్చినట్టు కూడా శివానంద్. ఆయన ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అయ్యాడను, ఫెయిల్ అయితే దంగెట్టుకుని ఆవిడ మొదటి శివానంద్ దగ్గరికి వెళ్ళాడు. అది కదరా బుల్లోడు, నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు? అది ఏడవకూడదు. నీకు ఆ రంగంలో భగవంతుడి నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటుంది మన జీవితం. నువ్వు ఏ ఉద్యోగంలోకి ఆడు ఇంత చేస్తే ఏంటి, విమానాలు నడపడం, విమానాలు బాగు చేసి ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వలేదాడు. ఆడికి అబ్దుల్ కలాంకి విమానాలు పిచ్చుంది, ఆడికి విమానాలు నడపడం అనే విమానాలు మరమ్మతులు చేయటం అని ఇష్టం. ఆ ఉద్యోగానికి వెళితే ఆడు ఫెయిల్ అయిపోయాడు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వలేదు. శివానంద్ దగ్గరికి వచ్చి ఆడటం మొదలైపెట్టాడు. డెహ్రాడూన్లో ఇంటర్వ్యూ, డెహ్రాడూన్ దగ్గర ఋషికేశ్. అప్పుడు శివానంద్ ఏమన్నాడంటే, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు మనం ఏ రంగంలో మనం అభివృద్ధిలోకి రావాలో ఆ రంగంలోకే మనం పరిస్థితులు గెంటికెడతాయి. అంటే మన డెస్టినీ అక్కడ గెంటికెడతాం. మనకి నువ్వు ఇక్కడి నుంచి 4 రోజులు ఇక్కడ ఉండి నీ దంగ తగ్గిపోయి అక్కడ ఢిల్లీ వెళ్ళు, ఢిల్లీలో ప్రయత్నించే అక్కడ నీకు ఉద్యోగం దొరుకుతుంది అన్నాడు. ఢిల్లీలో ప్రయత్నం చేస్తే డిఫెన్స్ డిపార్ట్మెంట్లో నెలకు 300 చొప్పులు దొరికింది. నెలకు 300 జీతం డిఫెన్స్ డిపార్ట్మెంట్లో దొరికింది. ఆ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో దొరకటం వల్ల ఆయనకి తయారు చేయటం, ఆయుధాలు అవి తయారు చేయటం, రక్షణ మంత్రితో డైరెక్ట్గా సంబంధాలు ఏర్పడటం, ఈ రకంగా వాడికి ఫీల్డ్ పొలిటీషియన్స్తో స్నేహాలు ఏర్పడటం, ఈ రకంగా వాడికి ఆ 300 జీతం 300 అయినా ఢిల్లీలో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో పరిచయాలు ఏర్పడి ఆడి సైన్స్లో ఈ నాలెడ్జ్, టెక్నాలజీలో ఈ నాలెడ్జ్ పెంచుకుని చివరికి నెమ్మదిగా రాష్ట్రపతి అయిపోయాడు. ఆడు విమానాల్లో సెలెక్ట్ చేయడం అనుకోండి, ఇంకా విమానాలు నడపడం లేదా ల్యాండ్ మీద విమానాలు బాగు చేయడంతో ఆడి జీవితం అయిపోయిన చచ్చిపోతుంది అలాగా. అంచేత భగవాన్ అప్పుడు శివానంద్తో చెప్పాడు, శివానంద్ ఎవడ శివానంద్ అబ్దుల్ కలాం తోటి, భగవంతుడు నేను ఏ రంగంలో అయితే పనిచేయడానికి నీ శరీరాన్ని ఏర్పాటు చేశాడో నీకు ఆ ఉద్యోగం దొరుకుతుంది, కానీ ఇంకో ఉద్యోగం దొరకదు నీకు. నీకు ఉద్యోగం ఎక్కడ దొరకాలో కూడా అది కూడా ఈశ్వరుడు నిర్ణయించుంటాడు. అంతేకాని ఈశ్వరుడి మీద నీకు నమ్మకం లేక ఏడిపోస్తుంది, ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళిపో, అక్కడ నీకు ఏదో క్లర్క్ ఉద్యోగం దొరుకుతుంది ఏదో డిపార్ట్మెంట్లోని, వాడు సారో తగ్గించి పంపించేశాడు ఢిల్లీ. అది కూడా ఆయన జీవిచేత్తులో స్వామి శివానంద్ నాకు చేసిన ఉపకారం అని రాసుకున్నాడు. అంటే ఏ శరీరం ఏ రంగంలో పనిచేయవలసి ఉంటుందో పరిస్థితులు సరిగ్గా ఆ రంగంలోకి ఆ కార్యరంగంలోకి గెంటికెడతాయి పరిస్థితులు డెస్టినేషన్. అబ్దుల్ కలాం శరీరమే కదా మన శరీరమైనా అంతే, మన శరీరం ఎవడ శరీరమైనా అంతే. అంటే రమణ మహర్షి గారి సిద్ధాంతం ఏంటంటే నీ దేహం ద్వారా ఏ పని జరగాలో ఆ పని జరుగుతుంది, నీకు ఇష్టమన్నా జరుగుతుంది ఇష్టం లేకపోయినా పని జరిగిపోతూ ఉంటుంది. అంచేత నీ పరిస్థితులు ఒకసారి అనుకూలంగా ఉంటాయి ఒకసారి ప్రతికూలంగా ఉంటాయి. నువ్వు అనుకున్న పనులు ఒకసారి జరిగితే ఒకసారి జరగవు. ఈ అన్ని అటు నుంచి ఈశ్వరుడితోటి నువ్వు ఈశ్వరుడు సంకల్పంతో నీ సంకల్పాన్ని కలుపుకుని ఈశ్వర సంకల్పాన్ని నీ సంకల్పంగా చేసుకుని నువ్వు ఏ కార్యరంగంలో పని ఉన్నావు ఇది భగవంత్ అది ఈ పని నీ సొంత పని కాదు భగవంతుడు ఇచ్చిన పని అనుకునే భావంతో నువ్వు చెయ్యి. అయితే భగవంతుడు నీకు ఏ పని కేటాయించాడు ఆ పని అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి, ప్రేమ లేకుండా చెయ్యి, ప్రేమ లేకుండా చేయకు, ప్రేమతోటి చెయ్యి. నీకు అజ్ఞానం తగ్గిపోతూ ఉంటుంది, జ్ఞానం ఉదయిస్తుంది. భగవంతుడు నీకు ఏ రంగంలో అయితే కేటాయించాడో పని ఆ పని ఇష్టంగా చెయ్యి, అయిష్టంగా చేయొద్దు, ప్రేమగా చెయ్యి, ప్రేమ లేకుండా పని చేయొద్దు అని భగవాన్ కూడా పరిస్థితులు అనేక అనుకూలంగా ఉంటే పొంగిపోయి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే కుంగిపోవటం అలా అప్సైడ్ డౌన్స్కి నువ్వు లొంగిపోవద్దు. అలా అప్సైడ్ డౌన్స్కి నువ్వు లొంగిపోతా ఉంటే నీకు రీబర్త్లు పెరుగుతాయి. నువ్వు యూనిఫార్మ్గా కనుక ఉంటే అప్స్ వచ్చినా డౌన్స్ వచ్చినా మీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటా అంటే పాత వాసనలన్నీ పోతాయి, కొత్త వాసనలన్నీ కొత్త వచ్చేవి కొత్త వాసనలు ఆగిపోతాయి, పాత వాసనలు పోతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు పాత అప్పులు తీరిపోతాయి. అది భగవాన్ సిద్ధాంతం. అంటే మీకు ఎక్కువ టైం మీ టైం తీసుకున్నాం, మేము 15 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాం. ఏదో మిమ్మల్ని అందరం చూస్తే మాకు ఆనందం వచ్చింది. ఇప్పుడు మేము ఈ మాట్లాడి మా ఆనందం కోసం మేము మాట్లాడుకున్నాం కానీ మీకు ఆనందం కోసం మేము మాట్లాడలేదు. మా ఆనందం కోసం మేము మాట్లాడుకున్నాం, నా ప్రజల కోసం నేను మాట్లాడుకున్నాను. అంచేది మీకోసం నేను మాట్లాడలేదు, నా కోసం నేను మాట్లాడుకున్నాను. అంచేది ఈ లక్ష్మి గారు చివరిలో అంటే సభను ఎవరైతే ప్రారంభించాలో ఆరే ముగించాలి సభను. మధ్య మేము మధ్యలో వచ్చాం మధ్యలో పోతాం కానీ సభను ఆరంభించినారో సభను ముగిస్తారు. అది సభను నేను ముగించకూడదు, అది సభాధర్మానికి విరుద్ధం. అది లక్ష్మి గారు సభను ప్రారంభించారు కాబట్టి వారే ముగిస్తారు. ఒక్క నిమిషం మీరు ఓపుగా కూర్చోండి, లక్ష్మి గారు చెప్పవలసిన మాటలు చెప్పాక మనం డిస్పర్స్ అయిపోవచ్చు. తర్వాత వారు ప్రసాదాలు వినియోగం చేస్తారు. ప్రసాదాల వినియోగం అందరూ కూర్చుండగా పంచిపెట్టేయమంటారా, వెళ్ళినప్పుడు ఇవ్వమంటారా ప్రసాదాలని అడిగారు లక్ష్మి గారు. అందరూ కూర్చుండగా ఇస్తే అల్లరి ప్రారంభమవుతుంది, వెళ్ళిపోయేటప్పుడు ఇస్తే పొట్టాలు ఇంటికి పట్టిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఇవ్వండి అని చెప్పాము, మీకు ప్రసాదాలు ఇస్తారు. అది మామూలుగా కేవలం పొట్టకు సంబంధించిన ప్రసాదమే కాకుండా ఈశ్వర ప్రసాదం అనుకుని మీరందరూ భక్తిగా ఇంటికి పట్టుకెళ్ళండి. ప్రసాదం అంటే అనుగ్రహం. అలా ప్రసాదం అనే మాట భగవద్గీతలో ప్రసాదం అనే మాట ఏ సందర్భంలో వాడారంటే అనుగ్రహం. భగవంతుడు ప్రసాదం మాకు కావాలంటే భగవంతుడి దయ మాకు కావాలని అది దాని గుర్తు. అక్కడ ప్రసాదం అంటే అనుగ్రహం. థ్యాంక్ యూ ఆరం.